చివరికి ఘోర యుద్ధంలో వృత్రాసురుడు అనుకున్నాడు, ఏమిటి మన వాళ్ళంతా యుద్ధంలో చావు దెబ్బలు తినేస్తున్నారు, దేవతలంతా విజయం పొందుతున్నారు అనుకుంటూ ఉండగా ఇంద్రుడి వజ్రం దెబ్బకి మొత్తం రాక్షసులు పలాయనం చెత్తగించారట. తన కళ్ళ ముందు తన వీరాధి వీరులైన రాక్షసులందరూ పారిపోతూ ఉండడం చూశాడు వృత్రాసురుడు. పకపక నవ్వాడు. ఎక్కడికిరా పారిపోతారు మూర్ఖులారా, పారిపోతే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు చావు రాకుండా ఉంటుందా, యుద్ధంలో పౌరుషంతో మరణిస్తే వీరమరణం పొందొచ్చు, స్వర్గం పొందొచ్చు, వీరస్వర్గం ధనంగా పోరాడాలి, పిరికితనంతో ఈ దేవతలను చూసి భయపడి పాతాళంలో దాక్కుంటే మాత్రం మరికొంతకాలం తర్వాత చావు రాదా, వీరుడై శత్రువుని జయించైనా జయించాలి లేదా యుద్ధంలో చావాలి, ఇంటం తెవులున చచ్చుట కంటెను పాపంబులుండు కళ్ళ వెన్రుపులకు పంట కళ్ళను పొలికలనిది కంట నిధానంబు కంట కాదే మన్నకు. ఇంటిలో ముసలితనంలో రోగాల పాలై మంచం మీద పడి తీసుకొని తీసుకొని అనారోగ్యంతో మరణించడం మేలా, యుద్ధములో వీరులై శత్రువులతో పోరాడుతూ చావడం మంచిదా? ఆలోచించండి, ఈ యుద్ధక్షేత్రంలోకి రావడం అట పంట పొలములోకి వెళ్ళినట్టు, అంతేకాని ఇంటిలో చచ్చిపోదామని కోరకండి, చావురా ఎప్పుడైనా తప్పదు, కాలాన్ని ఎవడు తప్పించుకోగలడు. కాలోపపన్నాం రుచిరాం మనస్సిరాం జగాదవాచం పురుష ప్రవీరః హే విప్రచిత్తే నముచే పులోమన్ మయానర్వం శంబరమే శృణుద్ధం. ఓ విప్రచిత్తి, ఓ నముచి, ఓ పులోముడా, ఓ అనర్వుడా, ఓ శంబరుడా, ఓ మయుడా, మీరంతా నా మాటలు వినండి. బుద్ధిమంతులు ఈ ప్రకారం నడుచుకోవాలి. కాలమును ఎవడు దాటగలడు? ఈ జీవులన్నీ కాలానికి వశమై ఉంటాయి. కాలప్రభావం నా మీద ఉండదండి అంటే అది తెలివి తక్కువ మాట. కాలప్రభావం వల్ల అతి సామాన్యుడు కూడా ఒక్కొక్కప్పుడు గొప్పవాడవుతాడు, ఎంతో గొప్పవాడు కూడా కాలానికి లొంగిపోతాడు. కాలం చిన్న వయస్సు వాణ్ణి కదలడానికి వీలులేని ముసలివాణ్ణి చేస్తుంది. కాలం ఈ ముసలివాణ్ణి సంహరించి మరొక బాలుణ్ణి చేస్తుంది. కాలం యొక్క ప్రభావం చాలా గొప్పది. చచ్చిపోయినంత మాత్రం చేత మనం బెంగపడవలసిన అవసరం లేదు. చావు లేకుండా బ్రతికి బట్టా కట్టలేము శాశ్వతంగా. జాతస్య మృత్యుర్ధ్రువయేవ సర్వతః ప్రతిక్రియాయస్య నచేహ క్లుప్తా లోకే యశశ్చ తతథో యదిహ్యమం కో నామ మృత్యుం నవణీత యుక్తం. ఈ జగత్తులో జీవం పుట్టాడు అంటే, ఒక జీవి పుట్టాడు అంటే వాడు మరణం కూడా పుట్టిందని అర్థం. అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పుట్టాడు అని ఆనందం చెందుతున్నాం, కానీ మనం అబ్బాయితో పాటు వాడికి చావు కూడా పుట్టిందనే విషయం తెలియదట. ఈ ప్రపంచంలో జీవికి ప్రాణం ఉన్న ప్రతిదానికి మృత్యు ఉంది. ఒక్క ప్రాణం ఉన్నదానికే కాదు, ప్రాణం లేకుండా కదలడానికి వీలు లేకుండా అప్పుడు ఉండే రాళ్లకు కూడా మృత్యు ఉందిట. కాకపోతే కాస్త ఆయుద్ధం ఎక్కువై ఉండొచ్చు, కొండలు కూడా పిండైపోతాయి. ఇలా ఉన్న స్తంభం ఎల్లకాలం స్తంభంలో ఉంటుందా? కొంతకాలం పోయాక శిథిరమైపోయి రాలిపోతుంది. కింద ఎవడో కూర్చున్నప్పుడు వాడిని ఎత్తి మీద పెడితే వాడికి కూడా ప్రమాదం. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జడమునకు చైతన్యానికి అన్నిటికీ మృత్యు ఉంది. ఈ ప్రపంచంలో మృత్యువు నుంచి తప్పించుకునే ఉపాయం దేనిని కూడా విధాత చెప్పలేదు. ఇటువంటి స్థితిలో మృత్యువు ద్వారా స్వర్గాది లోకాలు రావాలి తప్ప మృత్యువు లేకుండా స్వర్గాదులు ఎలా వస్తాయి? బుద్ధిమంతుడు యుద్ధంలోకి వెళ్ళనే కూడదు, వెడితే మాత్రం ప్రాణం పోయినా వెనక్కి తిరిగి రాకూడదు. అలాగా మీరు కూడా నా మాట వినండి, భగవంతుని యొక్క నామస్మరణం చేస్తూ చావడం ఎంత గొప్పదో యుద్ధంలో కూడా వీరోచితంగా తన ప్రభువుకై పోరాడి చావడం కూడా అంతే గొప్పది. మన రాజ్యాన్ని, మనకు సంబంధించిన సద్గురువు విశ్వరూపుణ్ణి ఈ ఇంద్రుడు సంహరించాడు. అటువంటి వాడితో యుద్ధం చెయ్యాల్సిన బాధ్యత మనది అని ఈ విధంగా ఎంతో చెప్పేట. ఎంత చెప్పినా వెంటల్లా ప్రాణభయం ఉంది చూశారు, అది ఓ పట్టాన వెన్నెవదు పారిపోతున్నారు. పక్కున్న వేడు వృత్రాసురుడు తన సైనికులకు ధైర్యం తెప్పించడం కోసం ఒక్కసారి వ్యనదత్సు మహాప్రాణ ఏనలోకా విచేత పెద్ద పెట్టున సింహనాదం చేశాడు, హుంకరించాడు. అంత అరిచేసరికి మొత్తం దేవతల గణాలన్నీ మూర్ఛలు నేల మీద పడిపోయాట. దేవతల్ని ఒక్క అరుపుతో పడగొట్టేశాడు ఆయన. ఒక్కొక్కప్పుడు పాపం మన వాళ్ళు నిద్రపోతూ ఉంటారనుకోండి, మన సుబ్బారావు గారు ఒక్కసారి హరహర మహాదేవ అన్నారనుకోండి, ఉలిక్కి పడి నిద్రలేస్తారు. కాస్త హార్ట్ పేషెంట్లు ఉంటే ఇబ్బందిగా ఉంటుంది, అది వేరే విషయం. అయితే స్వామి పాపం ఈయన భక్తిపరుడు కనుక భగవన్నామం చేయిస్తున్నాడు. అక్కడ ఉత్తరాసురుడు అలా కాదు, అవతల శత్రువులు చంపాలి గనక ఓ హుంకారం చేశాడు, దెబ్బతో దామని పడిపోయారట దేవతలంతా. అంటే ఒక్క శబ్దమునకు మూర్ఛల్లో చేసే శక్తి ఉన్నది, శబ్దానికి ఆనందం కలిగించే శక్తి ఉన్నది. శబ్దం ఏదైనా చేస్తుంది, అసలు శబ్దానికి కదిలించే శక్తి ఉంది, కవిత్వానికి కదిలించే శక్తి ఉంది, ఇక్కడి నుంచి పారిపోయేలా చేసే శక్తి దానికే ఉంది, ఇంక దేనికి లేదు. పాపం ఆ రా దేవతలు తొక్కుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంద్రుడు చూసేట ఓ మహాగదని విసిరాడు. శ్రమ లేకుండా వృత్రాసురుడు ఆ ఇంద్రుడు విసిరిన గదని ఎడంచెత్తో పట్టేసుకున్నట్ట, ఇలా విరగ్గొట్టేట, నోట్లో వేసుకున్నట్ట. చేగోడి కరకర కరకర ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంది వాడు నోట్లో పెడితే. అది వాడికి గదలు చేగోడీలు, సోలాలు త్రిశూలాలు జంతికలు, ఇలా తేలిగ్గా ముళ్ళగదలు ఉంటే ముళ్ళగదలు కూడా నోట్లో జిలేబీలు వెళ్ళి నవ్వులేస్తున్నట్టు వాడికి లెక్కలేదు. వాడి పళ్ళు అంత గొప్పవి, అదో అదృష్టం. కొంతమందికి జీడిపొక్క నోట్లో గట్టిగా బఠానీలు తినలేరు, పళ్ళు దిక్కుమల్లి పళ్ళు, ఆయన పళ్ళు గట్టివి. ఈ యుద్ధం జరుగుతూ ఉన్నది. అప్పుడు వృత్రాసురుడు ఒక భయంకరమైన గదాదండాన్ని తీసుకుని ఐరావతం యొక్క ముఖం మీద కొట్టాడు. ఐరావతో వృత్ర గదాభిమృష్ట విఘూర్ణితో దృక్కులిశాహతోయత అపాసరద్భిన్న ముఖ సహేంద్రో ముంచన్న సృక్సప్తనుర్భృషార్థ. ఆయన కొట్టిన గదాదండానికి ఆ ముఖం పగిలి ఐరావతం రక్తం కక్కుకొని ఏడు ధనుస్సుల వేళ వెనక్కి వెళ్ళి డామని నేల మీద కొప్పుకూలిపోయిందిట, నేల మీద పడిపోయింది. ఐరావతం మూర్చిపోవడం చూచాడు ఇంద్రుడు, దుఃఖించాడు, కింద పడిపోయాడు. ఒళ్ళు దులుపుకుని లేచేలోపు ఈ వృత్రాసుడు వాడిని బాధేయచ్చుగా, ధర్మాత్ముడు ఇంద్ర, ఆయుధం లేదు, ఆ వాహనమా పడిపోయింది, నువ్వు కింద పడిపోయి నడిపికి లేవలేకపోతున్నావు, ఈ సమయంలో నిన్ను చంపను నేను, నీవెప్పుడు తేరుకుంటావో తేరుకో, అప్పుడే యుద్ధం చేస్తానన్నట్టు. వాడు ధర్మాత్ముడే మరి. ఇంద్రుడు అరగంట తర్వాత అతి కష్టం మీద లేచి తెప్పరిల్లాడు. ఏనుగు మించి పడిపోయాడు, మాటలు కాదుగా, పైగా ఏనుగు కింద పడ్డాట, ఇదో ప్రమాదం. ఆయన వాహనం కింద పడింది, ఆ వాహనం పడేటప్పుడు ఈయన పడిపోయాడు, ఈయన మీద ఏనుగు పడింది, దాంతో చాలా కష్టమైంది పాపం. అతి కష్టం మీద చెయ్యి గీయి లాక్కుని నిలబడ్డాడు. ఇంతలో ఇంద్రుడి దగ్గరికి అమృత భాండం వచ్చింది. ఆ అమృత భాండం కాస్త తాగి ఆ ఏనుగు కొంచెం పోసాట, టిక్కులు లేచింది అన్నమాట. అమృతం వల్ల ఐరావతం మళ్ళీ బాగుపడింది. తదనంతరం వృత్రుడు తేరుకొని మళ్ళీ తనతో యుద్ధం చేయడానికి సంసిద్ధుడై ఉన్నటువంటి ఆ ఇంద్రుణ్ణి చూచి ఇలా అన్నట్ట అతనితో, ఏమన్నాడు వృత్రాసురుడు ఇంద్రుడితో, దిష్ట్యా భవాన్ మే సమవస్థితో రిపుహు యో బ్రహ్మ గురుః భ్రాతృః చ దిష్ట్యాన్ రుణోద్యాహమసత్తమత్వయా మత్సోల నిర్భిన్న దృశ్యధృదాచరాత్. ఆ వృత్రాసురుడు ఇలా అన్నాడు, ఓరి నువ్వు బ్రహ్మహత్య చేసావు, సొంత గురువుని చంపావు, నా సోదరుణ్ణి చంపావు, నీకేమో బ్రహ్మహత్య, నీకేమో గురుహత్య, నా దృష్టితో చూస్తే నా సోదరుడిని చంపావు కనుక అది భ్రాతృహత్య. ఈ మూడు పాపాలు చేసిన నువ్వు నా ఎదురుగుండా నిలబడ్డావు. ఎంత అదృష్టం పాపాత్ముడా, ఈ శూలంతో రాతి కంటే గట్టిదైన కఠినమైన నీ గుండెకాయ చీల్చేసి ఆ గుండెకాయని మైసూర్ బజ్జీ రొట్టె వేసుకున్నట్టుగా వేసి నవిలి తినేయాలి. అప్పుడు కానీ నాకు నా సోదరుణ్ణి చంపిన పగ తీర్చుకున్నట్లు కాదు, భ్రాతృ రుణం నుంచి విముక్తి పొందుతాను. మా నాన్న ప్రత్యేకించి యజ్ఞం చేసి నన్ను సృష్టించాడు, అలా సృష్టించినందుకు రుణం తీర్చుకుంటాను నేను. నీ ఉన్నావు, నీ రాజ్యం, నీ ఐశ్వర్యం ఇవే నీకు ముఖ్యం. ఇంకా నీ రాజ్యానికి ఇంత ముప్పు వస్తుందేమో అని భయపడ్డావా? ఏదైనా చేసేస్తావు నువ్వు. గురువుగా విశ్వరూపుడు వంటి పండితుడిని వరించి ఆయన వల్ల నారాయణ కవచం పొంది, ఆయన వల్ల ఎన్నో శక్తులు పొంది, ఆయన చంపేసిన దుర్మార్గుడివి నువ్వు. సంపద కోసం, రాజ్యం కోసం సిగ్గు విడిచిపెడతావు, దయ విడిచిపెడతావు, అన్నీ విడిచిపెడతావు నువ్వు. నీ అంత భ్రష్టుడు లేడు. అటువంటి నిన్ను పొడి చంపేస్తే అగ్నిహోత్రుడు కూడా నీ శరీరాన్ని తగలబెట్టడు, అంత దుర్మార్గుడివి. గ్రద్దలు నిన్ను తినాలి. ఇతర దేవతలు కూడా నీ సంగతి తెలియలేక నా సంగతి తెలుసుకోలేక యుద్ధానికి వచ్చారు. వాళ్ళను కూడా చంపేసి భూతప్రేతాలకు వేస్తాను. ఎందుకంటే నీచుడికి సాయం చేసేవాడు కూడా నీచుడే. అథో హరో మే కులిసేన వీర హర్త్యా ప్రమత్యైవ శిరో యదీహ తత్రావృణో భూత బలిం విధాయ మనస్సినం పాదరజ ప్రపత్యే. ఓ ఇంద్ర, నీవే గనక వజ్రాయుధంతో పరాక్రమం కలిగిన వాడైతే నా తలని ఖండించు. నీ చేతిలో తెస్తే నా శరీరాన్ని ప్రపంచంలో ఉండేటటువంటి భూతాలకు ఆహారంగా ఇస్తా. వీరుడువైతే నువ్వు నన్ను చంపు, లేదా నేను నిన్ను చంపుతాను అని అనగా ఇంద్రుడు పకపక నవ్వేట, ఈ వజ్రంతో నీ తలపతలు కొడతానన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, వృత్రాసురుడు కూడా సామాన్యుడు కాడు, గొప్పవాడు. తేనైవ శత్రుం జహి విష్ణు యంత్రితో యతో హరిర్ విజయ శ్రీర్ గుణాస్తత. ఓ హరియంద్ర, ఏదో నీ వజ్రం గొప్ప అనుకుంటున్నావు, నీ వజ్రం కాదు కదా, ఏ ఆయుధం అయినా అది గొప్పది కాదు, ఒక్కదానికి మాత్రమే విజయం చేకూరుతుంది. ఎక్కడ శ్రీహరి ఉంటాడో యతో హరిహి, ఎక్కడ హరి ఉంటాడో అక్కడ విజయం. భగవంతుడైన వాసుదేవుడు ఏ పక్షంలో ఉంటాడో ఆ పక్షంలో వాడికి జయం, సంపద, సంతోషం వస్తాయి. నీ చేతిలో ఉన్న వజ్రాయుధం దధీచి మహర్షి యొక్క వెన్నుపూస, ఆ వెన్నుపూసలోకి శ్రీహరి యొక్క తేజస్సు వచ్చింది. దానివల్ల నువ్వు గొప్పవాడు అయితే అయి ఉండొచ్చు కాక, అయినా నేను వజ్రాయుధాన్ని లెక్క చెయ్యను. నా భ్రాతృ రుణం తీర్చుకోవడానికి నీతో యుద్ధం చేస్తా. యుద్ధంలో చచ్చిపోయానా అది శ్రీహరి ప్రభావం, జయం పొందానా అది శ్రీహరి ప్రభావమే అన్నాడట శ్రీహరి. పైగా మనస్సులో ఆనందం పొందుతూ ఇలా అనుకుంటున్నాడు, నేను నీ పాదాలు ఆశ్రయించినాను. అహం హరే తవ పాదైక మూలదాసానుదాసో భవితాస్మి భూయః మనస్మరేతాసుపతేర్గుణాంస్తే గృణీత వా కర్మ కరోతు కాయః. ఓ శ్రీహరి, నేను నీ పాదములు ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాసుణ్ణి, అంటే నీ దాసులకి దాసుణ్ణి, దాసానుదాసుణ్ణి. ఎవరు నీ భక్తులు, ఎవరు నీ సేవకులు, వాళ్ళకి నేను సేవకుణ్ణి. నా మనస్సు, నా ప్రాణం అన్నీ నా ప్రాణపతి అని నిన్నే ధ్యానించుగాక. శరీరం ఎప్పుడు నీ కార్యం చేయుగాక, నీకు సంబంధించిన పనులే చెయ్యాలి. నేను అణిమ అష్టసిద్ధులు కోరను, సంపదలు కోరను, ఏకఛత్రాధిపత్యం కోరను, నీ భక్తిని కోరుతాను. రెక్కలు దాని పళ్ళి పక్షులు ఏం చేస్తాయట, గూట్లో కూర్చుని ఎప్పుడు మా అమ్మ వస్తుందా అని చూస్తాయట. ఎందుకనంటే తల్లి పెట్టొచ్చి సాయంకాలం వేళ ఆహారం తెచ్చి ఈ రెక్కలు రాని చిన్న పెట్టెల యొక్క ముక్కులు తెరిచి ఆ ముక్కుల్లో ఆహారం వేస్తుంది. అలాగే రెక్కలు రాని పెట్ట వంటి నేను తల్లి వంటి నీ పాదాలు ఆశ్రయిస్తున్నాను అని ఒక్కసారి మనస్సులో భగవంతుడైన వాసుదేవుడు కూడా తలుచుకున్నాడు. ఉన్న ఒకటి ఊడిన ఒకటి, తండ్రి సృష్టించాడు కనుక ఆ కార్యక్రమం చేయాలి అంతే అని. నిర్వికారుడు అంటారు ఇలాంటి వాళ్ళని. ఆ తర్వాత ఇద్దరికి యుద్ధం జరిగింది. మహాశూలంలో దాన్ని తీశాడు వృత్రాసురుడు. హతోసి పాపేతి రుషా జగాద, ఓరి పాపి ఇంద్ర చచ్చావు అని ఆ శూలం తీసి విసిరాడు. చూచాడు ఇంద్రుడు అతి భయంకరంగా తన గుండెలు చీల్చడానికి వస్తున్న వృత్రాసురుడి శూలాన్ని చూచి వజ్రంతో పెళ్ళను వజ్రం కొట్టాడు. అది రెండుగా విరిగిపోయింది. దాంతోపాటు వజ్రాయుధంతో అతని కుడి చేయి నరికేశాట. వృత్రాసురుడు యొక్క కుడి చేతిని నరికి వదల పారేశాడు. ఒక కొండలాగా ఆ చెయ్యి నేల మీద పడింది. నేల మీద వాడి చెయ్యి పడగానే ఆ చేతి కింద పడి కొన్ని వేల మంది రాక్షసులు దేవతలు కూడా పచ్చడైపోయారట. అంత పెద్ద చెయ్యది. వృత్రస్య కర్మాతి మహాద్భుతం తత్ సురాసురాశ్చారణ సిద్ధ సంఘాః అపూజయం తత్పురుహూత సంకటం నిరీక్ష్య హాహేతి విచుక్రుసుర్భృశం. వృత్రాసురుడి యొక్క చెయ్యి ఎప్పుడైతే విరిగిపోయిందో వాడొక విచిత్రమైన పని చేశాడు. సాధారణంగా చెయ్యి విరిగితే భయపడి పారిపోవాలి, కానీ పారిపోలేదట. ఎగిరి వచ్చి ఎడం చేత్తోటి ఇంద్రుడి వీపు మీద ఒక దెబ్బ కొట్టాట. ఆ దెబ్బకి ఇంద్రుడు కంగారుపడి తూలాడు. అతని వజ్రాయుధం నేల మీద పడిపోయింది. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం నేల మీద పడగొట్టేశాడు. అది చూచి వృత్రాసురుడు ఈ విధంగా చెయ్యి తగ్గినప్పటికీ ఎడం చేత్తో ఇంద్రుడి యొక్క వజ్రం నేల మీద కూలగొట్టగానే దేవతలు, చారణులు, సిద్ధులు అందరూ ఆశ్చర్యపోయి ప్రశంసించారట. వారి ఎంత పరాక్రమవంతుడు రా అన్నారట. కానీ దేవేంద్రుడు ఏమైపోతాడో అని హాహాకారం చేశారు. శత్రువు కారణంగా తన చేతిలోని వజ్రాయుధం నేల మీద పడిపోవడం చూచాడు ఇంద్రుడు. సిగ్గుపడ్డాడు. ఛీ, ఇదే నా బలం, నా చేతిలో ఆయుధం జారి నేల మీద పడిందా అనుకుని ఇంకా ఆయుధం తీసుకోకుండా అలా ఉండిపోయట సిగ్గుతో. అప్పుడు వృత్రాసురుడు అన్నాడు, ఇంద్ర తీసుకో వజ్రాయుధం, నీ శత్రువుని సంహరించు, ఇది దుఃఖపడడానికి సమయం కాదు. ఒక్కొక్కప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తుంది, సిగ్గుపడకుండా మళ్ళీ కింద పడింది తీసుకోవాలి. కింద పడింది తీసుకోకూడదు అనుకుంటే ఎలా కుదురుతుంది? శ్రీ మహావిష్ణువు యొక్క కౌమోదకి గదని హిరణ్యక్షుడు నీళ్ళల్లో పడేలా కొట్టాడు. ఆయనేమో సిగ్గుపడలా, అది భగవంతుని యొక్క క్రీడ. నువ్వు సామాన్యుడు అజ్ఞానివి గనక సిగ్గుపడుతున్నావు అన్నట్టు. నిజమే, మన జేబులోంచి 100 నోటు కింద పడింది అనుకోండి, సిగ్గుపడితే అంతే సంగతి. కాబట్టి అప్పుడే 100 అయితే సిగ్గుపడకపోనేమో ఇంద్రుడు, ఆయుధం కదా సిగ్గుపడ్డాడు బాబు. అందుకని ఈయన బోధించాడు, యుత్సతాం కుత్ర చిదాతతాయినాం జయస్సదైకత్ర నవై పరాత్మనాం వినైకముత్పత్తి లయస్థితీశ్వరం సర్వజ్ఞమాద్యం పురుషం సనాతనం. ఓ ఇంద్రుడా, ఉత్పత్తి అంటే పుట్టుక, సరే ఈ పుట్టినటువంటివి సక్రమంగా పెరగడానికి స్థితి అంటారు, ఇవి నాశనమైతే లయ. ఈ విధంగా సృష్టి, స్థితి, లయము మూడు చేసేవాడు సర్వజ్ఞుడు, ఆది మధ్య అంతములు లేనివాడు ఆయన భగవంతుడు వాసుదేవుడు. ఒక్కడే స్వతంత్రుడు, ఆయనకొక్కడికే స్వతంత్రత ఉన్నది. తక్కిన ఈ జీవులందరూ స్వతంత్రులు కారు, పరతంత్రులు, ఇతరుల మీద ఆధారపడి ఉన్నారు. ఇతరులు ఏదైనా ఉపకారం చేస్తే సంతోషిస్తారు, వాళ్ళు తమని పొగిడితే ఉబ్బిపోతారు, ఇంత తెగిడితే దుఃఖం చెందుతారు. ఇది అజ్ఞాని స్థితి. అగస్త్య మహర్షి ఒకళ్ళు పొగిడితే సంతోషించడం, ఒకళ్ళు తెగిడితే దుఃఖించడం అనేది చేసేవాడు కాదట. అంత గొప్పవాడాయన. నిజమే, ఒకడు వచ్చి అద్భుతంగా ఉందండి మీ పురాణం అంటాడు, దానికి ఉబ్బిపోకూడదు. అబ్బే వాడు పాడు చేశారంటే ఉపన్యాసం అన్నాడు అనుకోడు ఎవడో వచ్చి, దానికి కుంగిపోకూడదు. ఇది స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం. మీ అందరికీ అంతే, జీవితంలో ఒక్కొక్కప్పుడు పొగడతలు, ఒక్కొక్కప్పుడు తెగడతలు వస్తాయి. అయినా దేనికి పొంగిపోవడం, అయ్యి బాబు ఎందుకు పనికిరానని కుంగిపోవటం అజ్ఞాని యొక్క లక్షణం. అసలు పట్టించుకోకుండా ధైర్యంతో ఉండేవాడు ఎవడైతే ఉంటాడో వాడు జ్ఞాని. దేనికి భయపడకూడదట. అలా నువ్వు కూడా ఉండు. ఒక్కొక్కప్పుడు విజయం, ఒక్కొక్కప్పుడు పరాజయం కలుగుతాయి. అన్ని విషయాల్లోనూ విజయమే కలిగితే మనిషి పట్టుకోగలమా? కొన్ని విషయాల్లో మనం విజయం పొందుతాం, కొన్ని చోట అపజయం పొందుతాం. అంచేత అపజయం పొందినవాడు మరింత విజృంభించాలి, ఉత్సహించాలి, మళ్ళీ మళ్ళీ పని చెయ్యాలి, తిరిగి తాను విజయం పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. అయ్యో నేను ఓడిపోయాను, నాకు అపజయం వచ్చింది, నేను అనుకున్న పని అవ్వలేదు అని ఏడుస్తూ కూర్చున్నవాడు అజ్ఞాని. వాడిని సృష్టిలో ఎవడూ బాగు చేయలేడు. అందువల్ల ఏమని చెప్పాడు, జయ సదైకత్రణవై పరాత్మనం. జయం అనేది అస్తమటు రాదు, వచ్చినప్పుడు ఇంకా ఇంకా జయం పొందాలని ప్రయత్నం చేయటమే, రానప్పుడు రెట్టించిన పట్టుదలతో ఉండాలట. అలా విజయాల మీద విజయాలు తగులుతున్నప్పుడు వచ్చే సంతోషం కంటే అపజయం వస్తున్నప్పుడే సంతోషించాలి. ఈ అపజయం వల్ల ఏం తెలియాలట వీడికి, ఎందువల్ల నాకు ఇందులో అపజయం వచ్చింది, ఎక్కడ తేడా ఉంది అని తెలుసుకోవాలి. ఆ తేడా సవరించుకుని ముందుకెళ్ళాలి. ఆస్తి పోతే పోయింది లా తెలిసింది అన్నట్టు ఒకడు, 25 ఎకరాల పొలం పోయిందిట కానీ లా తెలిసిందిట. అలా లా తెలిసిందని సంతోషించడం కాదు, మళ్ళీ పోయిన 25 ఎకరాలు సంపాదించాలి. ఇక్కడ 25 ఎకరములు అంటే అధ్యాత్మ శక్తిని, ఆనందాన్ని సంపాదించు, లే యుద్ధం చెయ్యి. ఎవడు ఏ పరిస్థితి వచ్చినా దుఃఖం చెందడో, ఎవడు ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడో, ఎవడు ఎప్పుడూ ధైర్యంతో ఉంటాడో, ఎవడు కొండ విరిగి మీద పడినా భయపడడో, ఎవడు భగవంతుడే నన్ను రక్షిస్తాడనే ఒక గొప్ప ఆత్మ శక్తితో ఉంటాడు, అటువంటి వాడికట ఓజహ సహో బలం ప్రాణం అమృతం మృత్యుమేవచ తమజ్ఞాయ జనోహేతు ఆత్మానం మంజతే జడం. వాడికి ఓజస్సు పెరుగుతుంది, అంటే ఇంద్రియ శక్తి పెరుగుతుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకే చూడగలిగే వాడికి ఇంకొంచెం చూడగలిగే శక్తి పెరుగుతుంది, మనశ్శక్తి పెరుగుతుంది, బలం పెరుగుతుంది, ప్రాణాలు క్షోభించవు. బా ప్రాణం బాగాలేదండి అంటాం, అంటే ఏదో తెలియని నీరసం ఉంది, ఇప్పుడు బాగుంటుంది. ఎవడు ఈ విధంగా భగవంతుని ఎడల విశ్వాసంతో అపజయమునకు కుంగిపోకుండా నూతనంగా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడు మృత్యువుని కూడా అమృతం వలె భావిస్తాడు. ఎవడు భగవంతుని ఎడల విశ్వాసం కలిగి ఉండడో అటువంటి వాడు నేనే నా వల్ల చేజేతులారా నా జయం పాడు చేసుకున్నాను, చేజేతులారా నేను పాడు చేసుకున్నాను అనుకుంటాడు. కొంతమంది అనుకుంటారట, అబ్బా 2 నిమిషాలు ముందెడితే బాగుండండి, ఉద్యోగం వచ్చునండి, ఒక్కరోజు ముందు పెడితే బాగుండండి, పలానా అది లభించునని అంటాడు. వీడు యోగం బాగాలేదు కాబట్టి ఓ రోజు లేటుగా వెళ్ళాడు. అంచేత ఒకరోజు ముందు లేటు అనేది కాదు, వీడి యోగం అలా ఉన్నది. అందుకని ఏం జరిగినా బాధపడకూడదు, అంతా మన మంచికి. ఇందర అలా అనుకోమన్నట్టండి ఎక్కడైన. నువ్వేం చేస్తావంటే ఆయుష్ శ్రీ కీర్తి ఇవన్నీ లభించాలి అని కోరుకో. అలా కోరుకోవడానికి ఏం చెయ్యాలి, ప్రయత్నం చెయ్యాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా అవి అధిగమించటమే, బాధపడదు. నువ్వు చూడు, ఈ చెయ్యి నరికావు, నా ఆయుధం విరగొట్టావు, నేనేం భయపడ్డానా, ఎడం చేత్తో లాగొట్టు కొట్టి నీ ఆయుధం కింద పడేశాను. అంచేత చచ్చేదాకా ప్రయత్నం చేయాలి. అయ్యి బాబాయ్ చెయ్యి ఇరిగిపోయింది, బాబాయ్ బాబాయ్ అని ఏడిస్తే ఏమిటి ఉపయోగం, పోయిన చెయ్యి రానురాదు, ఇలాగే ఉండాలన్నట్ట. చెయ్యి పోయిందనే ఏడుపు లేదు అతనికి, అది వీరుడంటే. ఆశ్చర్యం వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే, యుద్ధంలో కొంతమంది వీరులు తుపాకీ గుండు తగిలిందిట మన కార్గిల్ యుద్ధంలో, అయినా వాడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. మనమ స్కూటర్కి కాస్త కాలు గీసుకుందంటే అయ్యి బాబాయ్ డాక్టర్ అయ్యారు ఫ్రాక్చర్ ఏమో, దిక్కుమాలండి ఫ్రాక్చర్, దీనికోసం ఎక్స్రేలు తీయ డబ్బు ఖర్చు పెట్ట. ఇది మనకి, మన శరీరం ఇంతేలండి, మరి మనం ఏం చేయలేము, మన సాధన ఇంతవరకే ఉంది. కానీ ఈ చెప్పేది ఇంద్రుడికి కాబట్టి, ఇంద్ర నువ్వు మాత్రం ధైర్యంతో యుద్ధం చెయ్యి. అనగా ఇంద్రో వృత్ర వచశ్రుత గతాలీకము పూజయత్ గృహీత వజ్ర ప్రహసం స్తమాహ గత విస్మయ. వెంటనే ఇంద్రుడు, వృత్రాసురుడు కపటము లేకుండా ఇంత తనను ప్రోత్సహించడం చూసి ఆశ్చర్యపోయాట. ఓరి వీడు జ్ఞానిరా, శత్రువుని ఎవడన్నా అలా ప్రోత్సహిస్తాడా, శత్రువుని అధైర్యపరచాలి, కానీ ప్రోత్సహించాడు వీడు గొప్పవాడు అనుకుని ఆ తర్వాత ఆ వజ్రాయుధం తీసుకున్నట్ట. దానవా నువ్వు చాలా గొప్పవాడివిరా, ఇది సంకట స్థితి, ప్రాణం పోయే పరిస్థితి. ప్రాణం పోయేటటువంటి ఈ స్థితిలో ఎట్టి పరిస్థితులలోనూ శత్రువునకు ఎవడు ఉత్సాహం ఇవ్వడు. నువ్వు చాలా భక్తుడివి, గొప్పవాడివి. నువ్వు ఇలా ప్రోత్సహించడానికి కారణం వైష్ణవమయ్యను కూడా దాటావన్నట్ట. భవాన్ అతార్షీన్ మాయాం వై వైష్ణవీం జనమోహినీం యద్విహాయాసురం భావం మహాపురుషతాం గతః. ఆహా, ఎటువంటి జనులనైనా బుట్టలో వేసుకునే ఒక మాయ ఉన్నది. ఆ మాయకి వైష్ణవ మాయ అని పేరు. ఓ వృత్రాసుర, నువ్వు ఈ వైష్ణవ మాయని జయించావు, జ్ఞానాన్ని పొందావు, నీకు వాసుదేవుడి మీద భక్తి ఉన్నది, అయినా విచిత్రం ఏమిటంటే యుద్ధానికి ఎందుకు వస్తున్నావు అన్నట్ట. అయినా పూర్వజన్మలో నీకు నాకు ఏదో విరోధం ఉన్నది, నీవు నేను ఇద్దరం వాసుదేవుని భక్తులమే, అయినా యుద్ధం చేస్తున్నావు, ఇదో విచిత్రం అనుకున్నాడు. మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యింది. వృత్రాసురుడు ఎడమ చేత్తో ఇనుముతో తయారు చేసిన ఒక పరిఘ, ముళ్ళతో ఉన్న గది అన్నమాట, అది పెట్టి ఇంద్రుడి మీదకి విసిరాడు. ఇంద్రుడు ఆ ఆయుధం విరగొట్టి ఎడమ చేయి కూడా నరికి కింద పారేశాడు. ఈ విధంగా రెక్కలు తెగిన పర్వతంలో ఉన్నాడు అప్పుడు వృత్రాసురుడు. అయినా అతడు ఏం భయపడలేదట. మహాప్రాణో మహావీర్యో మహాసర్పయవద్వీపం కృత్వాధరాం హనుం భోమౌ దైత్యే దివ్యుత్తరాం హనుం. అనంతంగా ఈ నోరు కిందకి ఇలా పెట్టాడు, ఈ కింద దవడ, పై దవడ పైకి పెంచాడు, అంటే నోరు విపరీతంగా తెరిచాడు. తెరిచి అలా వెళ్ళి హుమ్మని ఇంద్రుని మింగేశాట. ఇంద్రుని గడుక్కుని మింగేశాడు. వాడు చేతులు దిగిన వాడు వెళ్ళి అనంతంగా వృత్రాసురుని మింగాడు. వాడి నోరు అంత పెద్దది, వజ్రాయుధంతో కలిపి మింగేశాట. పైగా హాహాకారాలు చేశారు దేవతలు. అమ్మో, ఇంద్రుడు వెళ్ళిపోయాడన్నారు ఋషులు. ఇంకా తక్కిన వాళ్ళందరూ ఎంత కష్టం వచ్చింది, ఎంత కష్టం వచ్చింది, పాపం ఇంద్రుడు కడుపులోకి వెళ్ళిపోయాడు, డైజైపోతాడేమో. ఒరే నాయన రాక్షస, నువ్వు పొరపాటు కూడా డైజిన్ ట్యాబ్లెట్లు వాడకరా బాబు, ఇప్పుడు వాడు కడుపులో ఏమైపోతాడో అన్నారు వీళ్ళంతా కూడా. కానీ ఇంద్రుడు కడుపులోకి వెళ్ళి కూడా చచ్చిపోలేదట, అరిగిపోలేదట. ఎందుకు అరగలేదు అంటే, ఆయన దగ్గర ఒక ఆయుధం ఉందని ముందే చెప్పాంగా, అదేమిటి, మహాపురుష సన్నద్ధో యోగ మాయా బలేన చ నిగీర్ణోప్యసురేంద్రేణ నమమారోదరంగత. నారాయణ కవచాన్ని పొందాడు వాడు విశ్వరూపుడి దగ్గర. వీడు మింగుతూ ఉన్నంతసేపు ఆ కవచం చేసుకున్నట్ట, కడుపులోకి వెళ్ళి చక్కగాను ఇలా నేను కుర్చీలో కూర్చున్నట్టే లోపల కడుపులో కూర్చున్నట్ట, పీఠం వేసుకుని మఠం వేసుకుని నారాయణ కవచం చెప్పించుకుంటున్నట్ట. ఆ కవచం వల్ల హాయిగా ఉన్నట్టు లోపల. కడుపులో ఉండే వేడి కానీ ఇంకేం కానీ తక్కిన పదార్థాలు కానీ వాడిని జీర్ణం చేయలేదట. లోపల జీర్ణం చేసే కొన్ని రకాలైన యాసిడ్స్ ఉంటాయి, అవేమీ వీడిని ఏం చేయలేదట. ఆ ఉదరంలో అలాగే హాయిగా ఉన్నట్ట. పైపెచ్చు ఉదరం నుంచి ఎలా బయటపడదామో అనుకుంటూ ఉండగా దేవతలు పరుగు పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ బ్రహ్మదేవ, కడుపులోకి వెళ్ళిపోయాడు పాపం మా ఇంద్రుడు, కొంచెం కాపాడవా అన్నారు. బ్రహ్మదేవుడు గాలిపడి పాపం మింగేశాడా అని ఒక చిన్న దేవతను సృష్టించాడు. ఆ దేవతని ఢామ్మని భూలోకానికి పంపాడు. ఆ దేవతే జృంభణము, అంటే ఆవులింత. మనందరం మాట్లాడితే పురాణ దేవుడు, ఈ ఆవులింత అప్పుడు పుట్టిందిట వాడి కోసం. ఈ ఆవులింతను సృష్టించి విడిచిపెట్టాడు. అది వచ్చి వృత్రాసురుడిని పట్టుకుంది. వాడు హా అన్నాడు. అసలే వాడు కొండంత రోరు. వెంటనే ఇంద్రుడు టైం కోసం చూస్తున్నాడు, వచ్చిన పుచ్చుకుని జుర్రును బయటకు వచ్చేసాట. టైం దొరికితే వచ్చేస్తాడు ఆయన. బయటకు వచ్చేసి రాగానే ఆ తలకే నరకడం మొదలెట్టాటండి. ఏమంటే వాడి తల నరకడానికి ఒక సంవత్సర కాలం పట్టింది రేఖగానే వీడి దొంపదేగా మరి. ఆ తర్వాత దక్షిణాయన పుణ్యకాలంలో మొదలు పెట్టేట, దక్షిణాయనం ప్రారంభమవుతుండగా మొదలెట్టేట, ఉత్తరాయణం ఎండింగ్ లో మళ్ళీ దక్షిణాయనం వచ్చే ముందు తల దిగింది అన్నాడు. సరిగ్గా దశవత్సర కాలం అప్పుడు. యో జ్యోతిషామయతే వార్త్రహంతే, దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణం ప్రారంభదినన్నాడు మొదలు పెట్టిన తలకై ఉత్తరాయణ పుణ్యకాలం ఎండింగ్ రోజున తెగి నేల మీద పడింది. వృత్రాసురుడు చచ్చిపోగానే స్వర్గంలో దేవతలు దుందుబులు డిముకు డుముకు డుముకు డుముకను వాయించారు. గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అందరూ ఇంద్రుణ్ణి తెగస్తుతించారు. పుష్ప వర్షం కురిపించారు మీద. అప్పుడు వృత్రాసురుడి శరీరం నుంచి ఒక దివ్యమైన జ్యోతి తళ్ళ తళ్ళ తళ మెరుచుకుంటూ వచ్చింది. జ్యోతి బయటకు వచ్చి శ్రీ మహావిష్ణువులో కలిసిపోయింది. అందరూ చూస్తూ ఉండగా ఆశ్చర్యం. ఒక అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత, ఏమంటే అస్తమాడు జ్యోతి జ్యోతి అంటారండి నా పేరండి అంది. అమ్మ నీ పేరుగా తల్లి, అందులో జ్యోతి అంటే కాంతి అని అర్థం అని, ఇందులో ఎవరన్నా జ్యోతిని ఉంటే నా జోలికి రాకండి ఇందులో చెప్పాడు. ఇదో పెద్ద గొడవగా ఉంది ఈ మధ్యని. అంచేత జ్యోతి వెళ్ళి విష్ణువులో కలిసిపోయిందంట నేను బతికి ఉంటానని ఆవిడ బాధ. అది అంతకంటే లేదు, మరొకటి నేను బతికుండగా నేను వెళ్ళి విష్ణువులో కలిసిపోయాను అంటున్నారు ఏంటండి అని. జ్యోతి అనగా అందులో ఉండే ఒక కాంతి అన్నమాట. ఈ జీవాత్మ ఒక కాంతి రూపంలో వెళ్ళి విష్ణువు కలిసిపోయింది. అప్పుడు దేవతలు ఆశ్చర్యపోయారు. చిత్రం ఏమిటంటే దేవతలందరూ ఆనందం చెందారు, ఋషులు ఆనందం చెందారు, ఇంద్రుడు మాత్రం ఏడుస్తూ వెళ్ళాట. ఎందుకు ఏడుస్తూ వెళ్ళాడు అంటే, అసలు యుద్ధానికి ముందే ఇంద్రుడికి ఒక భయం పట్టుకుంది. దేవతలతోటి ఋషులతోటి అన్నట్ట, వృత్రాసురుడు నా మీద యుద్ధానికి వస్తున్నాడు, అసలు ఈ వృత్రుడు ఎందుకు వచ్చాడు, విశ్వరూపిణి చంపడం వల్ల త్వష్ట ప్రజాపతికి కోపం వచ్చి నన్ను చంపడం కోసం వీడు సృష్టించాడు, ఆ త్వష్ట ప్రజాపతిని చంపినప్పుడే నాకు బ్రహ్మహత్యా పాపం గురుహత్యా పాపం పట్టుకుంది, ఆ పాపాన్ని నాలుగు భాగాలు చేసి స్త్రీలకిచ్చాను, భూమికి ఇచ్చాను, వృక్షాలకు ఇచ్చాను, నీళ్లకి ఇచ్చాను, అవన్నీ దయతో స్వీకరించాయి. ఇప్పుడు మళ్ళీ వృత్రాసురుణ్ణి సృష్టించాడు ఆయన. వీడు మరీ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది వీడు చంపితే, మళ్ళీ ఈ పాపం నుంచి నేను ఎలా విముక్తి పొందుతాను, వాడు వాసుదేవ భక్తుడు నిరపరాధి, నే చేసిన పాపానికి శిక్షించడానికి వస్తున్నవాడు అన్నట్ట. అప్పుడు దేవతలు, నీ ఋషులు అన్నారట నీ చేత అశ్వమేధయాగం చేయిస్తాం, నీకేం పర్వాలేదు, నీ పాపం పోతుంది, చంపేయన్నారట. సరే ఆ మాట పుచ్చుకుని ఇంద్రుడు వృత్రాసురుడిని చంపేశాడు. చంపేశాడు వాళ్ళంతా ఎవరిదారిన వాళ్ళు పోయారు. చివరికి బ్రహ్మహత్యా పాపం అని చంపగానే ఒక నల్లని రూపం ధరించిందిట. ఇంద్రుడు ఇంటికి వెళ్ళి వెళ్ళగానే రెడీగా ఇంట్లో కూర్చున్నది, దా దా అని పట్టుకుందిట టక్కున వెళ్ళి. దాంతో ఇంద్రుడి యొక్క శరీర కాంతి నశించిపోయింది, నల్లగా అయిపోయాడు. అంత పూర్వం ఎర్రగా బంగారంలాగా తడతడా మెరిసిపోయేవాడు కాస్త సింగరేణి బొగ్గుగానే అయిపోయాడు పాపం. తయేంద్రస్మాసహత్తాపం నిర్వృతిర్నామమావిశతు హ్రీమంతం వాచ్యతాం ప్రాప్తం సుఖయంత్యపి నో గుణాః. దేవతల యొక్క ప్రేరణ వల్ల చేసిన ఈ హత్య ఇతన్నొక్కడే పట్టుకుంది, సుఖం లేదు. ఎప్పుడైనా సరే చివరిని ఏం చెప్పాడు, తప్పుడు పనుల వల్ల ఇతరులను చంపడం కానీ మోసగించడం కానీ ఇంకేదైనా కానీ చేసి ధనమును ఐశ్వర్యాన్ని సంపాదించడం వల్ల పదవిని పొందడం వల్ల వాడు సుఖపడలేడు. సుఖ ఎంతెపినో గుణ అన్నాడు. సుఖపడలేడు అంతే, మోసం చేసి వాడు బాబోయ్ అని అనుక్షణం ఏడుస్తూ ఉంటే ఈ ఘోషవాణి బట్టి పీడిస్తుంటే ఏం సుఖపడతాడు వాడు. తాత్కాలికంగా ఐశ్వర్యంలో మునిగి ఉండొచ్చు కాక, కానీ సిగ్గు లేకుండా ఉండవచ్చు కాక. అయినప్పటికీ కూడా అటువంటి వాడు దుఃఖం పొంది తీరుతాడు. అందుకే కొన్ని కొన్ని అమ్మేటప్పుడు కొనేటప్పుడు ఇటువంటి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పక్కవాడిని బాగా మోసగించేసి అంటగట్టేశాం, ఈ గ్లాసు 10 రూపాయలు కూడా చేయదనుకుందాం, దీన్ని చాలా గొప్పది అని ఎంతో పొగిడి అంటగట్టేస్తే కొనుక్కున్నాక వాడు దీన్ని తలుచుకుని అనుక్షణం ఏడుస్తున్నాడు. ఆ ఏడ్చినప్పుడల్లా ఈ అమ్మిన వాడు మోసం చేసిన అమ్మిన పాపం అనుభవిస్తూనే ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా సరే, రూపాయి బిల్డింగ్ని పట్టుకొచ్చి నీకు 5 రూపాయలకు అమ్మాడు అనుకోండి, తెలియ కొనేసావు అనుకోండి, కొన తర్వాత రోజు ఆ ఇంట్లో ఆ ఓయని తలకాయ పొత్తుకుని ఏడ్చాడు అనుకోండి, ఈ పాపం వాడిని పట్టుకు పీడించేస్తుంది, కుటుంబాన్ని ధ్వంసం చేస్తుంది. అందుకనే ఘోష చాలా ప్రమాదం ఉన్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితులలోనూ సాధ్యమైనంత వరకు పరులను మోసగించి ఐశ్వర్యం సంపాదించడం హీనం. కలియుగంలో అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ వాళ్ళకి మనం అనుకుంటాం వాళ్ళే బాగున్నారండి అంటాం. అజ్ఞానం తాత్కాలికంగా బాగున్నట్టుగా కనపడతారట. ఏమన్నాడు సుస్పష్టంగా, మొదట బాగుపడును పిదప పాడైపోవు. మొదట బాగుపడినట్టు ఐశ్వర్యం వచ్చినట్టు కనబడుతుంది, ఏమీ సుఖం ఉండదు. గ్రాడ్యువల్గా ఆ మోసంతో సంపాదించిన ధనము వాడిని నిత్యం పట్టి పీడిస్తూనే ఉంటుంది. మనకేం తెలుసు వాడికి ఏమున్నాయో, తింటే ఎరగకపోవచ్చు, షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఇంకేదో ఐపీ ఉండదు, అన్నీ ఉండొచ్చు. ఏమీ లేకపోతేనే పూర్వజన్మ పాపమే రోగంతో పీడిస్తూ ఉంటే ఇక చేసిన పాపం కూడా ఎప్పుడో ఒకప్పుడు అనేక జన్మలు పట్టి పీడిస్తుంది అన్నారు. కాబట్టి తప్పదు, ఇంద్రుడంతటి వాడు, మూడు లోకాల అధిపతి, అశ్వమేధ యాగాలు 100 చేసిన పుణ్యాత్ముడు, ఈ వృత్రాసురుణ్ణి చంపిన బ్రహ్మహత్య పాపం వల్ల ఏమన్నాడు, ఏమి సుఖం లేకుండా దుఃఖం పాలైపోయాడు. కాబట్టి ఏమన్నాడు సుస్పష్టంగా, ఈ 11వ శ్లోకం 2వ పదం గుర్తుపెట్టుకోవాలి, హిరీమంతం వాడు సిగ్గు లేకపోతే లేకపోవచ్చు కాక సంపాదించినది మోసగించి, కానీ వాచ్యతాం ప్రాప్త్యం సుఖమంత్యపినో గుణాః, మోసగించి పరుల దగ్గర నుంచి సంపాదించిన ధనము, అన్యాయం చేసి సంపాదించిన ధనము ఎట్టి పరిస్థితులలో సుఖపెట్టదు సుఖపెట్టదు సుఖపెట్టదు, ఏడిపించి తీరుతుంది. ఈయన్ని చెప్పాడు ఈ బ్రహ్మహత్యాపాపం ఎలా ఉందిట పట్టుకున్నది అంటే, అనుధావంతిం చండాలీమివ రూపిణీం జరయ వేపమానాంగిం యక్షగ్రస్తామసృక్పటాం వికీర్య పల్లితాన్ కేశాం స్థిష్టతిష్ఠేతి భాషిణీం మీనగంధ్యను సుగంధేన కుర్వంతీం మార్గదూషణం. ఆ బ్రహ్మహత్యాపాపం ఎలా ఉంది, చండాల స్త్రీ రూపంలో ఉంది, నల్లని బొగ్గు ఆకారంతో ఉంది, ముసలితనంతో వణికిపోతున్న అవయవాలు జుట్టుతో ఉంది, విరబోసుకున్న తెల్ల జుట్టు, క్షయరోగంతో కూడినట్టుగా కనబడుతోంది, ఒళ్ళు మీద కట్టుకున్న బట్టలు రక్త వర్ణం ఎర్ర రంగులో ఉన్నాయి, నిలువు అంది, అమాంతంగా వచ్చేవాడిని కౌగిలించుకుంది. ఆ బ్రహ్మహత్య అనేటటువంటిది స్త్రీ రూపంలో ఇతని పట్టుకునేటప్పుడు దాని దగ్గర నుంచి ఏం వాసన వస్తుందిట, కుళ్ళబెట్టిన చేపల కంపు వస్తుందిట. ఇటువంటి అతి భయంకర దుర్గంధంతో నా బ్రహ్మహత్య తన్ను పట్టుకుంటూ ఉంటే చూచాడు ఇంద్రుడు. బాబోయ్ బాబోయ్ అని నభోగత ఆకాశంలోకి పరిగెత్తాట, ప్లీజ్ సేవ్ మీ అని, రక్షించండి రక్షించండి అని. ఆకాశంలో కూడా వెంటబడుతూనే ఉందిట ఇది, పట్టేసుకుంటానని రన్నింగ్ రేస్. పిటి ఉష అశ్విని నా చెప్ప, పిటి ఉష అశ్విని నా చెప్ప, ముందు ఈయన పరిగెడుతున్నాడు, వెనకాతలు ఆవిడ వచ్చేసి పట్టేసుకోబోతుంది. అలా పట్టేసుకోబోతుంటే అక్కడి నుంచి ఏం చేసేట, బాబాయ్ బాబాయ్ అని క్యార క్యారమంటూ, తర్వాత సర్వాదిశ అన్ని దిక్కులకి పరిగెత్తాటండి. ఎక్కడికి వెళ్ళి ఎవరు రక్షిస్తారు, ఎవడన్నాను నేను సేకరిస్తా బ్రహ్మహత్యని, నువ్వు సుఖంగా ఉండు అనేవాడు ఒక్కడు లేడు, చంపు 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 అంటారట. తర్వాత రక్షించేవాడు ఎవడు ఉన్నాడు, పాపం చేసేటప్పుడు చేయడానికి ప్రోత్సహిస్తారు, తర్వాత ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు పట్టించుకోలేదు. చివరికి వెతికి 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 ఈశాన్యం దిక్కులోకి వచ్చేసాడు. భూలోక ప్రకారం అయితే ఉత్తర పూర్వ కోణం, మానసరోవరం ఉంది అక్కడ, అక్కడికి వచ్చేసాట. ప్రవిష్టో నృప మానసం, మానసరోవరానికి వచ్చేసాడు. ఈ మానస సరోవరంలో పడి ఆ బ్రహ్మహత్యాపాపానికి ఒక లక్షణం ఉన్నది, ఎట్టి పరిస్థితులలోనూ నదులలో దాక్కున్న వాడిని పట్టుకోదట. గంగానదిలోకి వెళ్ళి మునిగి ఉన్నావు అనుకోండి, మనం బయటకు వచ్చేదాకా పట్టుకోదు, కానీ ఎంతసేపు అందులో ఉంటాడు, ఒళ్ళంత నాయన చచ్చిపోవడం లేనిపోను కూడా చచ్చాకైనా పట్టుకుంటుంది. మరి ఇంద్రుడికి పాపం బెంగలేదట. ఇంద్రుడు చాలా కొన్ని అదృష్టం, దేవతలకి చాలా సుఖాలు ఉన్నాయి. 1 గంట నీళ్ళలో నాయన నాకు ముక్కు రంపట్టింది, 3 రోజులు వరుసగా తలకి స్నానం చేస్తే ఆ ఇంద్రుడికి ఏంటో, మరి ఏం జన్మలో పుణ్యం చేస్తున్నాడు, రంపుండదు అసలు. మానస సరోవరంలో ఓ తామర పువ్వు ఉంది, ఆ తామర పువ్వులోంచి వెళ్ళి కాడలో దాక్కున్నట్ట. ఒడ్డు మీదకి వచ్చింది ఆ బ్రహ్మహత్యాపాపం, ఏడుస్తూ రా రా పట్టుకుంటానంటూ అందట పాపం. ఇలా ఏడుస్తూ రా రా పట్టుకుంటానంటే నేరాను నేరాను లోపల కూర్చున్నాడు ఈయన. ఇలాగా ఎంతకాలం ఉన్నట్ట ఒకరోజు రెండ వర్షాణి సాహస్రం అలక్షితో అంతః, 1000 సంవత్సరాల కాలం ఆ కాడలో దాక్కున్నట్ట. చేసిన పాపానికి 1000 ఇయర్స్ నీళ్లలో తామర పువ్వు కాడలో దాక్కున్నాడు. అప్పుడు ఈ 1000 ఏళ్ళు కూడా యజ్ఞాల్లో భాగం లేదు, తిండి లేదుగా, మలమల మలమల మాడిపోయి బక్క చిక్కిపోయాడు. అసలు ఇంద్రుడు అంటే ఎవరు గుర్తుపెట్టరు, భోగశూన్యుడైపోయాడు. ఎందుకంటే యజ్ఞాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంద్రాయ యదన్నమ్మమా అన్నారు, ఇంద్రుడికి ఇచ్చారు. అసలు ఇంద్రుడు ఉంటేగా తీసుకోవడానికి. ఈలోపు స్వర్గలోకం అంతా శూన్యమైపోయింది, ప్రభువు లేడు. అప్పుడు దేవతలంతా ఆలోచించి, ప్రభువు లేకపోతే రాజ్యం చాలా కష్టం, గవర్నమెంట్ లేకపోతే ఆపద్ధర్మానికి గవర్నమెంట్ ఏదో ఒకటి ఉండాలి అనుకుని వెంటనే బృహస్పతి కోసం అప్పుడు వెతికారట. అంతవరకు బృహస్పతి కనపడలేదు. ఆశ్చర్యం చూడండి, ఇంద్రుడు వెళ్ళిపోయాడని తెలిసాక గురువుగారు కదా పట్టు విడుపులు ఉంటాయి, జారి పడ్డాట. పాపం ఈ శిష్యుడిని వదిలేయడం వల్ల కదా ఇన్ని కష్టాలు వచ్చాయి అనుకుని బృహస్పతి, దేవతలారా ఏమైంది ఏమైందంటే జరిగిందంతా చెప్పారు, నాకు తెలుసు అనుకోండి, అయినా మీ దగ్గర తెలుసుకున్నాను, ఇంద్రుడు లేడని వెంగెట్టుకోకండి, తాత్కాలికంగా ఎవడో ఒక ఇంద్రుడిని ఏర్పాటు చేసుకుందాం, 100 అశ్వమేధ యాగాలు ఎవరు చేస్తారో వాడు ఇంద్రుడు అవుతాడు. కానీ 100 అశ్వమేధ యాగాలు చేసేవాడు ఎవడూ లేకుండా ఇంద్రుడు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడేవాడట. ఎందుకని 100 అశ్వమేధ యాగం చేస్తే వాడు తన కాంపిటీషన్ అవుతాడు. అందుకని 99 అశ్వమేధ యాగాలు చేసిన నహుషుడు అని ఒక రాజు ఉన్నాడు భూలోకంలో, ఆయన్ని పట్టుకురండి అన్నారు. ఆయన్ని తీసుకొచ్చి శుభ్రంగా మహారాజును చేసేశారు. ఆ తర్వాత ఈ నహుషుడు క్రమేపి అహంకారం పొందాట. ఎప్పుడైనా ఇదేం దిక్కుమాలను కూడా కానీ పదవిలోకి రావడంతో కొంతమందికి అహంకారం వస్తుంది. ఈ నహుషుడికి అహంకారం పెరిగింది. ఒక రోజున వాడి కర్మ గాలింది. అలా ఇంద్రుడి భార్య శచీదేవి పెడుతూ ఉంటే చూశాట, నేను ఇంద్రుడయ్యాను కదా ఈ శచీదేవి కూడా నా భార్య అయిపోవాలి, ఆవిడ రమ్మని కౌరు పెట్టాడు. ఆవిడ రాను పొమ్మంది, రాకపోతే దౌర్జన్యంగా పెళ్లి చేసుకుంటానన్నట్ట. అప్పుడు ఆవిడ బాగా ఆలోచించి ఓ పని చెయ్యి, సప్తఋషుల్ని కూడా మోయించుకుంటూ పల్లకీ మొయ్యమను, ఆ పల్లకీలో నువ్వు ఎక్కి నా దగ్గరికి రాందిట. ఏనుగు మీద వస్తారు కొందరు, గుర్రాలు ఎక్కువ వస్తారు కొంతమంది, రథం మీద వస్తారు కొంతమంది, నువ్వు నరవాహనం మీద రావాలి, అంటే ఓ పల్లకీ ఎక్కువ, ఆ పల్లకీని మామూలు మనుషులు మొయ్యకూడదు, సప్తఋషులు ఉన్నారు వాళ్ళు మొయ్యాలందిట. సప్తఋషుల చేత రథం మోయించుకొస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను శచీదేవి అన్నాడు. అని పాప ఆయన ఏం చేశాడు, ససంపదైశ్వర్య మదాంధ బుద్ధిర్నేతశ్చిరశ్చాం గతిమింద్రపత్య, ఇంద్రపత్నిని పొందాలనే తొందరలో సప్తఋషుల్ని పిలిపించాడు. ఏమంటారు, మీరు రండి మొయ్యండి నన్ను అన్నట. ఎంత దుర్మార్గుడో, కర్మయోగం అంటారు. వాళ్ళు మొయ్యండి అనేసరికి వాళ్ళు ఏం చేస్తారు, ఇంద్రుడు కదా సరే ఏం చేస్తానులే అలాగే అన్నారు. మోస్తున్నారట, ముందు 4 వెనక 3 మోస్తున్నారు, ఈయన అందులో కూర్చున్నాడు. తొందర తొందరగా వెళ్ళాలి అక్కడికి, అందుకని సర్ప సర్ప అని ఎడంకాలెత్తి అగస్త్య మహర్షిని తన్నట. సర్ప అంటే అర్థం నడు నడు అని, తొందరగా నడు తొందరగా నడు అంటూ అగస్త్యుడిని తన్నాడు. అగస్త్యుడు కొంచెం పొట్టిగా ఉంటాడు, ఆయన చెడ్డగట్టివాడు. ఆయన ఎడంకాలుతో సర్ప సర్పనగానే భగ్గును వండి ఆ పల్లకి కింద పారేసేట. మూర్ఖుడా, సర్ప సర్ప అని నన్ను ఈ కాలుతో తన్నావు గనక నీవు సర్పం అయిపోదువుగాక అన్నాడు. ఢామ్మని నహుషుడు సర్పం నుంచి భూలోకంలో పడిపోయాడు, కొండ చెలవైపోయాడు. ఇది తెలుసు కాబట్టే శచీదేవి టెక్నిక్గా సప్త ఋషులు మోయించుకురా అందిట. ఆవిడ దెబ్బతో పతనమైపోయాడు వాడు. ఈ విధంగా ఆ అగస్త్య శాపంతో సర్పం అయిపోయాడు. తతో గతో బ్రహ్మగిరోపహూత రుతంబర ధ్యాన నివారిత పాపస్తు దిగ్దేవతయా హతౌజాస్తం నాభ్యభూదవితం విష్ణుపత్న్యా. అప్పుడు బృహస్పతి దగ్గరకి శచీదేవి వచ్చి, మా ఆయన్ని కాస్త ఇప్పుడైనా వెతికిపెట్టండి, పేపర్లో ప్రకటనిస్తే ఎవరికైనా తెలిస్తే పట్టుకొస్తారు, వచ్చిన వాళ్ళకి మనం తోచింది ఇద్దాం అంది. ఈ పేపర్ ప్రకటన లాభం లేదమ్మా, ఒక్కే ఒక్క ఆయన వెతకగలడు అని అగ్నిని పంపించేట. అగ్ని అన్నీ వెతికాడు. మానసరోవరంలో ఉన్నాడేమో అని అనుమానం వచ్చి వెతకడానికి వెడితే నీళ్ళల్లో దిగితే ఆరిపోతాడుగా, మరి ఆగిపోయి అమ్మ నాకెందుకో మానసరోవరంలో ఉన్నాడేమో కానీ నీళ్ళల్లోకి వెడితే నేను ఆరిపోతాను మరి అన్నట్ట. అప్పుడు వాయువుని పంపిస్తే పాపం వాయువు నీళ్ళల్లో కూడా కలిసే శక్తి ఉంది, నీళ్ళల్లో కూడా కొంత ఆక్సిజన్ ఉంటుంది, ఆ కాస్తనే చేపలు పీల్చుకుంటున్నాయి మనకు చాలదు అది. అంచేత కొద్దిగా కలిసి నీళ్ళల్లో ఆయన గారు వెళ్ళి చూశాడు. ఓహో ఇక్కడ ఉన్నాడు అనుకుని వెంటనే వెళ్ళి, అమ్మా మీ ఆయన గారు హిమాలయంలో నిషధమనే పర్వతంలో మానసరోవరంలో తామరతూడులో దాక్కున్నాడు అనగానే, అప్పుడు అక్కడికి వచ్చి దేవతలంతా నువ్వు బయటికి రాని అంటే, నేను బయటకు వస్తే అది పట్టుకుంటుంది ఆ బ్రహ్మహత్యా పాపం అన్నట్ట. ఆ బయట అత్యద్భుతమైన నారాయణ యాగాన్ని చేశాడు. చేసి చిట్ట చివరిన జగదంబని కూడా ఆహ్వానం చేశారు. ఆ అంబిక యొక్క అనుగ్రహంతో మొత్తం బ్రహ్మహత్యా పాపం ధ్వంసం అయిపోయింది. ఆ ఇంద్రుడు ఆనందపడి అందులోంచి బయటకు వచ్చాట. తిరిగి ఆయన్ని యథాప్రకారంగా మహారాజులు చేశారు. ఇంత కష్టం ఇంద్రుడు కూడా పడ్డాడు. నారాయణ భక్తిపరుడైనటువంటి ఒక భక్తుణ్ణి సంహరించి ఇంద్రుడు భ్రష్టుడయ్యాడు. చివరికి బ్రహ్మహత్యా పాపం నుంచి ముక్తి పొందాడు. ఇదం మహాఖ్యానమశేష పాపనాం ప్రక్షాళనం తీర్థ పదానుకీర్తనం భక్త్యుచ్ఛ్రయం భక్త జనానువర్ణనం మహేంద్ర మోక్షం విజయం మరుత్వతః పఠేయుః ఆఖ్యానమిదం సదా బుధాః శృణ్వంత్యథో పర్వణి పర్వణీంద్రియం ధన్యం యశస్యం నిఖిలాగమోచనం రిపుంజయం స్వస్త్యయునం తథాయుషం. ఈ కథ ఉపాఖ్యానం అంటారు. పురాణంలో చిన్న కథలు ఇలాంటివి వచ్చేవాటికి ఉపాఖ్యానములు. ఆఖ్యానం అంటే పెద్ద కథ, ఉపాఖ్యానం అంటే చిన్న కథ అనమాట. ఆఖ్యానం అంటే డీటెయిల్డ్, ఈ ఉపాఖ్యానం అంటే నాన్ డీటెయిల్డ్ అనమాట. ఇదే ఈ ఉపాఖ్యానం ఉన్నది చూశారు, ఇది చాలా గొప్పదట. ఎంత గొప్పది అంటే ఇది దేవేంద్రుడికి కూడా బ్రహ్మహత్యా పాపం నుంచి ముక్తి చేసింది. కాబట్టి తెలుసో తెలియక ఇంత పూర్వం మన జనులు చేమల్ని తొక్కేసి బొద్దింకల్ని చంపేసి ఏగల్ని చంపి ఇలాంటి చేసి ఈ పాపం చేయకపోతే కుదరదు. పూజామందిరం అంతా బొద్దింకలు పట్టుకున్నాయండి, ఏం చేయనంటాం? ఇల్లంతా చేమలు వచ్చి కుట్టేస్తున్నాయి, ప్రాణం తీసేస్తే చేమల ముందు గెమాక్సిన్ తల్లుతాం. ఇలా తెల్లారులేస్తే కొన్ని పాపాలు చేయాలి, అవన్నీ తొలగిపోతాయి. అలాగని ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయో చేమలు చెప్పేటి బాధేసి ఇది విందామని కాదు, చేసిన పాపాలు పోతాయి, కావాలని మాత్రం పాపం చేయకూడదు. ఇంక ఇదేం చేస్తుందట, ఇంద్రియ పటుత్వం శక్తి ఇస్తుంది, కాస్త చర్మ రోగాలు తగ్గిస్తుంది, కళ్ళకి శక్తి ఇస్తుంది, నోటికి శక్తి ఇస్తుంది, చెవులకి వినపడదు కొంతమందికి అంటారు అస్తమాట ఎన్నిసార్లు అడిగినా, అలా వినికిడి లేని వాడికి కొంచెం వినికిడి పెంచుతుంది, ఇంకా సమస్త పాపాలు తొలగిస్తుంది, ధనాన్ని పెంచుతుంది. ఇదొకటి చాలా ఇబ్బంది కదా మరి, అంచేత ఐశ్వర్యం పెరుగుతుంది, యశోవృద్ధి, యశస్సు కీర్తి పెరుగుతుంది, ఆయువు వృద్ధి అవుతుంది. పాపం కోటి రూపాయలు వస్తాయి కదా అని ఎల్ఐసి చేయించి చచ్చిపోదామని మీరు అనుకున్నా భ్రమపడినా మీరు తావరు, ఇది ఉంటే మీకు నూటికి 100 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది అనమాట. సర్వ విధముగా ఆయుర్దాయాన్ని పెంచుతుంది. పాపక్షయం, శత్రుజయం. శత్రువులు ఎంత వద్ద అనుకున్నా ఉంటారు కదా, బయట కొంతమంది ఇంట్లో కొంతమంది శత్రువులు ఉంటారు, వీళ్ళంతా కూడా నశించిపోతారు. నశించిపోతారని వాళ్ళతో వాళ్ళు చచ్చిపోతారని కాదు, వాళ్ళతో శత్రుత్వం ఉండకుండా పోతుంది మనకి. ఆయుర్వృద్ధి, శ్రేయస్సు పెరుగుతుంది. ముఖ్యంగా ఎవడైనా తెలివితేటలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆఖ్యానాన్ని పర్వదినములలో వినాలి. పర్వదినములు అంటే సంక్రాంతి, గ్రహణము, ప్రత్యేకమైన సంక్రమణాలు, కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం ఇలాంటి సంక్రమణాలు అప్పుడు వింటే చాలా మంచిది. ఈ విధంగా ఈ కథ వినిపించగానే మైత్రేయుడికి అనుమానం వచ్చింది. ఓ పరాశర మహర్షి, వృత్రాసురుడు యజ్ఞగుండంలో తండ్రి వల్ల సృష్టించబడిన ఒక రాక్షసుడు, రాక్షసుడికి విష్ణుభక్తి ఎలా వచ్చింది, చచ్చేటప్పుడు కూడా దృఢభక్తితో నారాయణ అన్నాడు, పైపెచ్చు ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేయగలిగాడు, పాపాత్ములకి ఇది రాదు కదా, అందులో రాక్షసులకి అసలు రాదు కదా, ఈ జీవుల్లో చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది రజోభి సమసంఖ్యాత వైరిహ జంతవ, ఎక్కువ మంది వైరం పూనుతారు, రజోగుణంతో ఉంటారు. వీళ్ళల్లో పరులను మిత్రులుగా భావించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారట. తన పక్క వాళ్ళందరినీ మిత్రులుగా సమానంగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కొంతమంది ధర్మాత్ములు ధర్మాన్ని అనుష్టిస్తారు, కొంతమంది తమ ధర్మం మాని పక్క ధర్మాలు కడతారు, కొంతమంది సమస్త ప్రాణులలోనూ తన బంధువులను చూచి గౌరవిస్తారు, కొంతమంది ప్రతి ప్రాణిని విరోధిగా చూస్తారు. ఎక్కువ మంది మాత్రం రజోగుణం వల్ల తమోగుణం వల్ల ఇతరులను తక్కువగా నీచంగా విరోధులుగా చూసేవాళ్ళు ఉంటారు. ఎంతమందిలో 100కి 1000కి ఒక్కడు మాత్రమే తత్వజ్ఞానం కలిగి ఉంటాడు, అందున నారాయణ భక్తి పరాయణుడున్నాడే, అటువంటి వాడు దుర్లభం. రాక్షసులకి ఇది అసలు కష్టం. వృత్రస్తు సకథం పాపః సర్వలోకోపతాపనః ఇత్తం దృఢమతి కృష్ణ ఆసీత్ సంగ్రామవుల్బణే. ప్రశాంతమైన నారాయణ భక్తి లభించడం ఉందే చాలా కష్టం. భయంకరమైన యుద్ధరంగంలో నిలిచి ఉన్నవాడు, సర్వలోకాల్ని మింగగలిగేంత శక్తి కలిగిన వాడు అయిన వృత్రాసురుడికి కృష్ణ భక్తి ఎలా కలిగింది? దృఢభక్తి. చేతులు తెగిపోతే బాబోయని గోల పెట్టవలసిన వాడు ఆయుధం తీసుకో, యుద్ధం చేయి, విజృంభించు, బాధపడకు అని బోధ చేస్తాడా? పైపెచ్చు మింగేసిన వాడు బయటికి విడిచిపెడతాడా? ఇది కుదరదే. ఆఖరికి ఇంద్రుడికి కూడా ఆశ్చర్యం కలిగింది. రాక్షస, నువ్వు చాలా గొప్పవాడు అన్నాడు. ఇంద్రుడిని కూడా మెప్పించగలిగేంత దైవభక్తి వృత్రాసురుడికి ఎలా వచ్చింది? ఈ విషయంలో నాకు చాలా సందేహం ఉన్నది, దానికి తెలుసుకోవాలి. ఎందుకంటే అనేక జన్మల సంస్కారం లేకపోతే ఏ వ్యక్తికి భక్తి అనేది కుదరదట. లేకపోతే లోకంలో ఎంతమంది ఉన్నారు, ఇందులో ఎంతమంది మాత్రం వినడానికి వస్తున్నారంటే వీళ్ళకి ఎంతో సుకృతం ఉంది పూర్వజన్మలో తెలియకుండానే, లేకపోతే ఆకర్షింపబడరట. హాయిగా సీరియల్స్ చూసుకునే సమయంలో వయస్సులో కూడా ఇది వినడానికి వస్తున్నారు అంటే అనేక జన్మ సంచిత పుణ్యఫలం ఇదం అన్నాడు. ఒక్కసారి గుళ్ళోకి అడుగు పెట్టాలంటేనే ఎన్నో జన్మల్లో పుణ్యఫలం ఉండాలి. ఇక భగవంతుని కథ వినాలి అంటే తప్పనిసరిగా 1,000,000 జన్మల సంస్కారం ఎప్పుడూ వచ్చి పడింది వాడికి. పైపిచ్చు పెద్దలంటే వినయం, గౌరవం, భక్తి, శ్రద్ధ, ఈ నియమం ఇదంతా కూడా సామాన్యమైన విషయం కాదు. మనకు మామూలుగా అనిపిస్తుంది ఏదో వచ్చేస్తున్నాం పోతున్నామని, మీకు తెలియదు, మీకు ఎన్నో జన్మల సంస్కారం ఉంటే కానీ ఇక్కడ రాలేరు. ఆ మాట నే కాదు, మైత్రేయుడు అన్నాడు. మైత్రేయుడు అంటే నిరంతరం విష్ణువుతో మాట్లాడగలిగేంత గొప్పవాడు. కాబట్టి భగవంతుని కథ వినాలన్నా, దర్శనం చేయాలన్నా, నామస్మరణ చేయాలన్నా, ఇటువంటి వాటి మీద అభిరుచి కలగాలన్నా వాడికి చాలా సంస్కారం కావాలి. ఒక రాక్షసుడు ఎటువంటి సంస్కారం పొందాడు? నాకు ఇది విచిత్రంగా ఉంది చెప్పమనగానే అది విన్నాడు. చాలా గొప్పగా అడిగావయ్యా, నిజమే, ఇది అంత తేలిగ్గా భగవంతుడి యొక్క భక్తి లభించదు. పైపెచ్చు తచ్చే స్థితిలో, బాధ కలిగే స్థితిలో శత్రువుని చంపు, యుద్ధం చేయి అని ప్రోత్సహించడం అనేది అసలు జరగదు. ఆ విషయం నీకు చెబుతున్నా విను. శృణుష్వావహితో రాజన్ ఇతిహాసమిమం యథ శృతం ద్వైపాయన ముఖాన్ నారదాదేవలాదపి. ఓ మహాత్మా, మైత్రేయ మహర్షి, పూర్వం కృష్ణద్వైపాయనుడు నారదుడి వల్ల విన్నాడు, నారదుడు దేవల మహర్షి వల్ల విన్నాడు. ఆ విధంగా వాళ్ళు విన్నటువంటి ఈ ఘట్టాన్ని నేను నీకు వివరిస్తున్నాను. వరుసగా దేవలుడు, నారదుడు, కృష్ణద్వైపాయనుడు ఇంతమంది తెలుసుకున్న ఈ ఘట్టాన్ని నీకు వివరిస్తున్నాను, ఉన్నదున్నట్టుగా చెబుతున్నాను, ఏమీ మాట్లాడకుండా చెబుతున్నా విను అని ఆ వృత్రాసురుడు యొక్క పూర్వజన్మ రహస్యాన్ని ఇలా వివరిస్తున్నాడు. అదేమిటో రేపటి రోజు కార్యక్రమంలో యథాప్రకారం 6:30కి చెప్పుకుందాం. ఇంకా
అవిద్యాభయజన ఈ వృత్రాసురుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా వివరిస్తున్నాడు మైత్రేయ మహర్షికి పరాశరుడు. అదేమిటంటే, పూర్వం సూరసేనము అని ఒక దేశం ఉండేది. ఆ దేశంలో చిత్రకేతు అని పేరు కలిగిన ఒక మహారాజు ఉన్నాడు. ఆయన ప్రజలు ఏం కోరినా తీర్చేవాడు, ఆయనకి మాత్రం ఒక కోరిక మిగిలిపోయింది. ఎంత గొప్పవాడికైనా కొన్ని కోరికలు ఉంటాయి. చిత్రం ఏమిటంటే ఇతరులు కోరికలు తీర్చడానికే ఉపయోగపడతారు కానీ కొంతమంది తమకు తాము ఉపయోగపడరు. మంత్రశాస్త్రం కూడా అంతేట. మంత్రశాస్త్రంలో ఈ పారాయణలు చేసేవాళ్ళు వాళ్ళు ఇతరులకు చేస్తేనే ఫలిస్తాయి, తనకు తాను చేసుకుంటే అది కోరిక తీర్చదు. అది విచిత్రం. అందుకే చాలామంది అనుకుంటారు ఇదేంటండి బాబు అందరికీ ఏదైనా ఉపదేశం చేసి అన్నీ చేసి చేసేవాడు తన కోరిక ఎందుకు తీర్చుకోలేడు అని. ఇది ఒక రహస్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ పరోపకారానికి ఉపయోగపడుతుంది కానీ మంత్రశాస్త్రం స్వీయమునకు తపశ్శక్తిని మాత్రమే ఇస్తుంది, కోరికలు మాత్రం తీర్చదు. సుందరకాండ పారాయణ ఉంది, ఇతరులకు చేస్తే వాడికి ఉపయోగపడుతుంది, వీడికి వీడు పనికిరాదు. ఇతనికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే జ్ఞానాన్ని తపశ్శక్తిని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందట, భౌతిక పరమైన కోరికలు తీర్చడానికి ఉపయోగపడవు. ఇలాగే సమస్త మంత్రాలు. రాజుగారు కూడా లోకక్షేమం కోసం చేసిన యజ్ఞాలు ఫలించాయి, ఆయన కోసం చేసుకున్నది ఫలించలేదు. బోలెడంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది ఉన్నా ఆయనకు సంతానం కలగలేదు, అందరూ గొడ్రాళ్ళు అయ్యారట. రూప ఉదార్య వయోజన్మ విద్యై శర్యశ్రియాదిభిః సంపన్నస్య గుణై సర్వైశ్చింతా వంధ్యాపతేరభూత్. ఆయన రూపం కలవాడు, ఔదార్యం కలవాడు, సర్వసమర్థుడు, వయస్సు కలవాడు, మంచి విద్య ఉంది, మహారాజ జన్మ, ఐశ్వర్యంతో పాటు సౌందర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి వంధ్యాపతి గొడ్రాలి భర్త అనే కీర్తి మాత్రం మిగిలిపోయింది. దురదృష్టం పిల్లలు కలగదు. ఏ జన్మలో యోగం ఉంటాయి కదా మరి. కాబట్టి దాని గురించి జ్ఞానం అయితే బాధపడ్డం, కానీ ఎంత జ్ఞానం ఉన్నా మరి మానవ శరీరం కనుక అయ్యయ్యో సంపదలు ఉన్నాయి ఇవి నాకు ఆనందం కలిగించడం లేదు, సౌందర్యం కలిగిన స్త్రీమూర్తులు భార్యలు వాళ్ళ వల్ల ఆనందం కలగడం లేదు, భూమండలం అంతా నాది సార్వభౌముణ్ణి అయినా నాకు ఆనందం లేదు అని పాపం ఈ పిల్లలు ఒక్కడిని ఇంట్లో పారాడితే ఎంత బాగుండు. కళకళలాడే పసిపాపలు ఏ ఇంట్లో తిరుగుతారో ఆ ఇల్లే ఇల్లు కానీ తక్కిన ఇళ్ళు ఇళ్ళా. అమ్మా అని పిలిస్తే పిల్లల దగ్గరికి వెళ్ళాలట తల్లి, అలా వెళ్ళాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం బాబు బాగున్నావా అని పలకరించని తల్లి నోరు కుమ్మరాడు తవ్విన గుంటతో సమానం అని బాధపడుతూ ఉండగా ఒకనాడు మహాత్ముడైన ఆంగిరస మహర్షి అంటే బృహస్పతికి తండ్రి, అసలు జ్ఞానంలో బృహస్పతి చాలా గొప్పవాడు, బుద్ధికి బృహస్పతి అంటాం, అటువంటి బృహస్పతి తండ్రి అంగిరస మహర్షి ఆకాశంలో తిరుగుతూ వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగలిగే శక్తి ఉంది ఆయనకు కూడా. అలాంటి వాళ్ళకి చక్క పెట్రోల్ ధర పెరిగిందని కానీ ఇవేం బెంగలుండవు హాయ్ వాళ్ళకి. మహాత్ములు జన్మలో తపస్సు చేశారు ఎగురుతారు. అలా ఎగురుతూ ఈ చిత్రకేత మహారాజు గారి యొక్క గృహానికి వచ్చాట. తుం పూజయత్వ విధివత్ ప్రత్యుత్థానార్హణాదిభిః కృతాతిథ్యముపాసీదత్ సుఖాసీనం సమాహితః. చిత్రకేతు సంభ్రమాశ్చర్యాలతో లేచాడు. మాటల ఒక పౌరాణికుడు ఒక జ్ఞాని ఇంటికి వచ్చేసరికి చటుక్కులు లేచి నిలబడ్డాడు. సార్వభౌముడు ఆయన, వినయం తెలివైన వాళ్ళు జ్ఞానులు చేసే పని గనక లేచి నిలబడి ముందు కూర్చోబెట్టాడు. కాళ్ళు కడిగాడు. కాడు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం కాదు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనమే కడగాలి. కడిగి మంచినీరు తాగడానికి ఇచ్చి, కొంతమంది మంచినీళ్ళు తాగుతారా అండి అంట. అలా తాగుతారని అడగకూడదు, అది దోషం. రాగానే ముందు నీళ్ళు ఇక్కడ పెట్టడమే, తాగితే తాగుతారు లేకపోతే లేదు. మంచినీరు తాగుతారా అని అడగడమే ఒక దోషంగా శాస్త్రం చెబుతున్నది. అందువల్ల అడగకుండానే ముందు అక్కడ మంచినీళ్ళు పెట్టేసి తర్వాత భోజనాధికారులు అవి కూడా ఇచ్చి అతిథి సత్కారం చేశాడు. రాజుగారు తర్వాత భోజనానంతరం మహర్షిని కూర్చోబెట్టి మెత్తగా కాళ్ళు ఒత్తుతూ ఇలాగా మీలాంటి మహానుభావుల యొక్క దర్శనం ఏ జన్మలో పుణ్యంలో లభించింది అని వినయంగా
పక్కన కూర్చోలేదు, కింద కూర్చుని పాదాల దగ్గర సేవ చేస్తున్నాడు. ఆ అంగిరస మహర్షి అసలు వచ్చింది ఆయన తెలియదు ఆ విషయం. ఆయన వచ్చి ఇలా అన్నట్ట, ఏమెరగనట్టుగా, అపితే నామయం స్వస్తి ప్రకృతీనాం తథాత్మనః యథా ప్రకృతిభిర్ గుప్తః పుమాన్ రాజాచ సప్తభిహి. మహారాజా, నీ శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా? నీ ప్రతి శరీరంలో సప్త లక్షణాలు ఉంటాయి, ఆరోగ్య లక్షణాలు 7 లక్షణాలు ఉన్నాయి. ఆ 7 లక్షణాలు సక్రమంగా ఉంటే ప్రతివాడు ఆరోగ్యంగా ఉంటాడు, లేకపోతే అనారోగ్యం పడైపోతాడు. మహత్ అహంకార పంచతన్మాత్రలు అనేటటువంటి పంచతన్మాత్రలు 5, శబ్ద రూప రసస్పర్శ గంధాలు, ముక్కు చెవి కన్ను చర్మము నాలుక, ఈ 5 ప్లస్ మహత్తు అహంకారం, ఈ 7 ప్రకృతులు జీవిని రక్షిస్తాయి. ఇవి సక్రమంగా ఉంటే జీవి సక్రమంగా ఉంటాడు, వీటికి తేడా వస్తే వాడికి అనారోగ్యం. చర్మానికి తేడా వచ్చినా ఇబ్బంది, వెంటనే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ వీళ్ళు చేసేది తాత్కాలిక ఉపశమనం, అసలు స్కిన్ స్పెషలిస్ట్ వేరే ఉన్నాడు. అలాగే నాలుక, చెవి, ముక్కు, కన్ను, తర్వాత మహత్తు, హృదయం, అహంకారం, ఇవి ఏవైనా సరే తేడా వస్తే మనిషిని పతనం చేస్తాయి. ఇవన్నీ బాగున్నాయా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? మహారాజు అనేవాడు మరొక 7 ప్రకృతుల ద్వారా ప్రజల్ని కాపాడతాడు. ఏమిటి? స్వామి అంటే ఒక రాజు యజమాని, అమాత్యులు మంత్రులు ఉండాలి రాజుకి, జనపదాలు ప్రజలు నివసించే ప్రదేశాలు, దుర్గములు సిటీస్ కోటలు ఉండాలి, కోట ఉంటాయి కానీ మరి లాభం లేదు, ధనరాశులు ఉండాలి. జనపదాలు ఉన్నాయండి, కోటలు ఉన్నాయని, కానీ కోటలో మాత్రం డబ్బులు లేవండి అంటే రాజ్యం సాగదు. కాబట్టి కోట ఉండాలి, కోటకు తగిన ధనరాశి ఉండాలి, తన దండం ఉండాలి, ఎవడే తప్పు చేసినా కత్తి పుచ్చుకుని శిక్షించకపోతే ఇబ్బంది, మిత్రులు ఉండాలి. ఈ 7 ప్రకృతుల ద్వారా రాజు సుఖంగా ఉంటాడు. ఇవి లేకపోతే రాజు ఉండలేడు. ఇవన్నీ నీకు సుఖంగా ఉన్నాయా? నీకు గుర్రాలు బాగున్నాయా? ఏనుగులు బాగున్నాయా? ఐశ్వర్యం అంతా బాగున్నదా? నీ భార్యలు నీ మాట వింటున్నారు కదా? నువ్వు వంకాయ చేయమంటే వంకాయ కూరే వండుతున్నారు, కానీ టెంకాయ పచ్చడి చేయడం లేదు కదా? తర్వాత ప్రజలందరూ కప్పాలు సక్రమంగా కడుతున్నారా? బిల్లులు కట్టకుండా ఏమీ స్ట్రైకులు చేయడం లేదు కదా? మంత్రులందరూ సక్రమంగా పరిపాలిస్తున్నారా? లంచగొండులుగా ఉన్నారా? ఇంకా సేవకులు ఉన్నారు రాజుగారు అటు ఎలాగానే వీళ్ళు నిద్రపోయే సేవకులు వల్ల ఉపయోగం లేదు, కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? వ్యాపారులందరూ సుఖంగా ఉన్నారా? నాగరికులు, దేశవాసులు, మండలాధిపతులు అందరూ సుఖంగా ఉన్నారా? ఇవన్నీ ఒక ఎత్తు, నీ మనస్సుని అదుపులో ఉంటుందా అన్నట్ట చివరిని. అందరూ అదుపులో ఉండడం ఒక ఎత్తును, మనస్సు అదుపులో లేకపోతే ఇంకేముంది? ఈ దిక్కుమాలిన మనస్సు ఎప్పుడు ఎక్కడికి పోతుందో తెలియదే. అందువల్ల మనస్సు బాగున్నదా? నీవు నిత్యము భగవద్ ధ్యానము చింతన మొదలైన వాటితో కాలక్షేపం చేస్తున్నావా, లేదా దేవుడు లేదు దయ్యం లేదని నీ ఇష్టం వచ్చినట్టుగా చరిస్తున్నావా? రాజా, ఎందుకో నాకు మాత్రం నిన్ను చూస్తూ ఉంటే ఆత్మనా ప్రయతే నాత్మా పరత సతయేవ లక్షయే లబ్ధ కామం తాం చింతయా శబలం ముఖం. మనశ్శాంతి నీకు ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. నిన్ను చూడగానే, నీ ముఖం చూడగానే ఏదో చింతతో బాధపడుతున్నావు నువ్వు అని నాకు తెలుస్తోంది. ఏదైనా కోరిక తీరకపోతే వాడికి మానసికమైన అశాంతి ఉంటుంది. కోరిక మనిషిని అశాంతి పాలు చేస్తుంది. కోరికలైనా అశాంతి పాలు చేస్తే, లేదా ఇతరుల యొక్క బాగు చూసి ఓర్వలేకపోయినా అశాంతి పాలైపోతాడు. ఈ రెంటిలో ఏది నిన్ను బట్టి పీడుస్తుంది? పక్క వాళ్ళ బాగు చూసి ఓర్వలేకపోవడానికి నీకంటే ఐశ్వర్యవంతులు ఎవడు ఉండడు, కాబట్టి బహుశా అది నీకు ఉండదు. ఇక ఎటొచ్చటి పోయినా నీకేదో పాపం, నీ వల్ల తీరని కోరిక ఉండుంటుంది. అదేమిటో చెప్పు. నీ ముఖం బాగా కందిపోయి వివర్ణమైపోయి దుఃఖంతో నిండిపోయి ఉన్నది నాయన అనడంతో
అంగిరస మహర్షి మాటలు విని కొంచెం దుఃఖంతో ఆ చిత్రకేతుడు ఇలా అన్నట్ట,
భగవన్ కిం న విదితం తపోజ్ఞాన సమాధిభిహి యోగినాం ధ్వస్త పాపానాం బహిరంత శరీరిషు.
ఓ మహాత్మా, తపస్సు, జ్ఞానము, సమాధి ఈ మూడు కలిగిన వాడు ఎవరికి ఏముందో తెలిసి కనుక్కుంటాడట. తపస్సు అంటే శరీరాన్ని సుఖపెట్టకుండా కృశింపజేస్తూ భగవదర్చన చేసేవాడు, ఉపవాసాదుల ద్వారా శరీరాన్ని నియంత్రణ చేసేవాడు. శరీరాన్ని ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా కనీసం నడిపించకుండా సుఖపెడితే ఆ శరీరం చివరిలో వీణి దుఃఖపెడుతుంది. అందువల్ల శరీర ధర్మం ఏమిటంటే సాధ్యమైనంత కష్టపెట్టాలి, పరిగెత్తాలి, నడవాలి. అందుకే గుళ్ళకి గోపురి గారికి వెళ్ళేవాళ్ళని నడిచెళ్ళమన్నారు. ఎందుకు కాలినడకన వెళ్ళమన్నారు, కొండలెక్కమన్నారు? హాయిగా దర్జాగా ఇక్కడ నుంచి అక్కడికి ఏసీ కారులో పెడితే దానివల్ల వచ్చే ఫలితం సొంతే ఉంటుంది అని నేను చెప్పలేదు. ఇదంతా విమానాల్లో వాటిల్లో తిరగటం కంటే కాలినడకన పెడితేనే సుఖము, శుభప్రదము అని ఇదిగో ఇందులో చెప్పాడు చిత్రకేతు మహారాజు గారే చెప్పేశాడు. అందువల్ల శరీరాన్ని సాధ్యమైనంత వరకు శ్రమ పెట్టాలి. అలా శ్రమ పెడితే ఆరోగ్యము బాగుంటుంది, తొందరగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడట. ఏడు కొండలు నడిచెక్కుతున్న వాడికి నీరసం వచ్చిందనుకోండి, ఏడు కొండలు వాడా అని అరుస్తాడు. అదే దర్జాగా వెళ్ళేవాడైతే కబుర్లు చెప్పుకుంటూ, చూసావా ఇక్కడ సినిమా షూటింగ్ తీస్తే బాగుంటుందేమో, లేకపోతే ఈ పక్కన పులిహార తీసుకుని తీర్చే పిక్నిక్ చేసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచనలు వస్తాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు కాలినడక భగవంతుని సన్నిధానానికి తొందరగా ఉపయోగకరిస్తుంది. అటువంటి తపస్సు కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, అనేక శాస్త్రాలు తెలిసినవాడు, సమాధి స్థితి అంటే కళ్ళు మూసుకుని భగవద్ ధ్యానం చేస్తే ఇక వాడికి ప్రపంచం తెలియదు, ఇక వాడికి కుదిపినా తెలియదు. మనం కళ్ళు మూసుకుంటాం లోపల పులిహార పోపుగా ఉంది అనిపిస్తుంది అనమాట. ఆ పులిహార పోపు ఎప్పుడైతే వీడి ముక్కుకు తగిలిందో టపేల్ని పూయి తొందరగా తెలియచేసి దిక్మాలను గొడవ అర్ఘ్యం వదిలించుకుని ఆ పులిహార కోసం ఆడతాం. అది కూడా విచిత్రం ఏంటంటే మన ఇళ్లలో ఎలా ఉందంటే వ్యవహారం, సరిగ్గా వీడి పూజ వేళ ఆ వంటింట్లో పలహారాల వేళ ఒకటి అవుతుంది. దాంతో ఎంత తొందరగా తగులుతుందో, ఎప్పుడైతే ఇవన్నీ తగులుతున్నాయో తొందరగా తగులుచుకుని తినాలనిపిస్తుంది, సహజం కదా మరి. కాబట్టి సమాధి స్థితి అనేది కొంచెం కష్టం. మనిషి అర్చన చేసేటప్పుడు ఏం జరిగినా అది వాడికి వంట పట్టకూడదు, శరీరానికి తెలియకూడదు. అలా ఎంతసేపు కనీసం కొంతసేపు 5-6 నిమిషాలు కూర్చోగలిగితే ఆ అర్చన సమయంలో ఇక ప్రపంచ జ్ఞానం తెలియకుండా భగవంతుడే దర్శనమివ్వాలి. అలాంటి వాడికి ఎక్కడ ఏముందో తెలిసిపోతుంది, ఎవరి హృదయంలో ఏముందో తెలుస్తుంది, ఎవరైనా తన మనసులో ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది. వీడు నన్ను తిట్టుకుంటున్నాడా పొగుడుకుంటున్నాడా, వీడు నా జేబులో చేపిట్లు లాగేద్దాం అనుకుంటున్నాడా లేదా ఏమైనా దానం ఇద్దాం అనుకుంటున్నాడు, ఇవన్నీ తెలిసిపోతాయి ఆ సమాధి స్థితిలోకి వెడితే. అటువంటి నీకు నా కష్టం ఏమిటో సుఖమేమిటో తెలియకుండా ఉంటుందా? ఆకలి దప్పికులతో పీడింపబడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి జ్ఞానం కావాలి నాయన, నీవు జ్ఞానంతో ఉండు అని బోధిస్తే లాగ గోప మీద కొడతాడు. కాబట్టి ఆకలితో ఉన్నబడికి ముందు తిండి పెట్టి తర్వాత బోధ చెయ్యాలి. అలాగే కోరికతో ఉన్నవాడికి కోరిక తీరుందే ఎంత జ్ఞానం బోధించినా దండుగా. నాకు సంతానం లేదనే బెంగతో ఉన్నాను, అంచేత ఎవరు వచ్చినా నాకు జ్ఞానం బోధిస్తారు, పిల్లలు ఏమిటి పీచేమిటి అంటున్నారు, కానీ కోరిక తీర్చట్లా. ఈ తీరినంత వరకు ఇతరుల యొక్క జ్ఞానం నా చెవికి ఎక్కట్లేదు అన్నట్టు పాపం ఆయన ఉన్న విషయం ఒప్పేసుకున్నాడు ఉత్తముడు. నేను బాగుపడాలి, నరకం నుంచి బయటపడాలి, ఓ మంచి కొడుకుని ప్రసాదించలేవా అనగా పరమ దయాస్వరూపుడు అంగిరసుడు ఇలా అన్నట్టు, నాయన నీకు సంతాన ప్రాప్తినే కలిగిస్తా, కానీ నువ్వు కోరికని తీర్చడం కోసం నన్ను ఒత్తిడి తెచ్చావు, ఈ కోరిక నీకు దుఃఖమే కలిగిస్తుంది, పుత్ర సంతానం వల్ల సుఖము తదనంతరం దుఃఖం కలుగుతాయి నీకు అని ఒక తుష్టు యాగాన్ని చేయించాట. ఆ యాగం చక్కగా చేసి యాగంలోంచి పాయసం వచ్చింది, పురుషుడు ఇచ్చాడు యజ్ఞపురుషుడు. ఈ పాయసం ఏ భార్యకి తగిస్తే ఆవిడికే పిల్లలు పుడతారు,
మరి ఎవరికి తగ్గించాలి? ఇదో పెద్ద గొడవ. ఒక్క భార్య ఉంటే బెంగలేదు, ఈయనకి ఏకంగా చాలామంది ఉన్నారు. ఇందులో ఎవరికి ఇస్తే ఇంకోళ్ళు పక్షపాతం ఉంటారో లేనిపోయిన గొడవ. జ్యేష్ఠ శ్రేష్ఠ చ యా రాజ్ఞో మహర్షీణాం చ భారత నామ్ర కృతద్యుతిస్తస్య యజ్ఞోచ్ఛిష్టమదాద్విజః. అయినా అంగిరస మహర్షికి జ్ఞాన సంపన్నుడు గనక ఆలోచించాడు, మిస్టర్ చిత్రకేతు మహారాజ్, నీ భార్యలు అందరూ అంతో ఎంతో దిక్కుమాల లక్షణాలు కలిగిన వాళ్ళే, ఒక్క పెద్ద భార్యకి మాత్రం కొంచెం మంచి లక్షణం ఉన్నది, ఆవిడ సౌశీల్యం గొప్ప లక్షణం, పైగా అందరికంటే పెద్ద ఆవిడ, ఆమెకు పరులకు హాని చెయ్యాలనే లక్షణం పొరపాటున లేదు. ఈ ఒక్క లక్షణం చాలు ఆవిడకి పాయసం ఇవ్వడానికి. పరులకు హాని చెయ్యాలనే లక్షణం అంతో ఎంతో లోపల ఉన్నా వాళ్ళకి మాత్రం నేను ఇవ్వకూడదు, కాబట్టి నీ పెద్ద భార్య పేరు కృతద్యుతి, ఆ కృతద్యుతికి ఇస్తానని చెప్పి ఆవిడ పిలిచి ఈ యజ్ఞ పాయసాన్ని ఇచ్చాట. ఆ తర్వాత ఏమన్నాడు, హర్ష శోక ప్రదస్తుభ్యం ఇది బ్రహ్మసుతో యయౌ. రాజా, తొందరలో నీకు ఆనందాన్ని శోకాన్ని కలిగించే కొడుకు పుడతాడు అని వెళ్ళిపోయాట. రాజుగారు ఏమనుకున్నాడు అర్థం కాలేదు ఆయనకి విషయం. ఆయన ఏమనుకున్నాడు అంటే, పాపం ఆ కొడుకు పుట్టాక ఆనందం కలుగుతుంది, బహుశా వాడు విపరీతమైన ఐశ్వర్యంతో రాజ్యాలు జయించడానికి దండయాత్రలకు పోతాడేమో, ఐశ్వర్య గర్వం చూసి కొడుకుకి నాకు కొంచెం దుఃఖం వస్తుందేమో, పర్వాలేదు ఐశ్వర్యం పెంచుకుంటే పెద్ద గొడవ ఏముంది అనుకున్నాడట. ఇంతే ఆయన ఊహ. సరే, కొద్ది రోజులు గడిచి అగ్ని నుంచి ఈ కృత్తికలో పడిన స్కందుడిలాగా కొద్ది రోజులకి కృతజ్యుతికి ఈ యజ్ఞ ప్రసాదం వల్ల గర్భం వచ్చింది. తదనంతరం మంచి కుమారుడు పుట్టాడు, శుక్లపక్షంలాగా చంద్రుడిలాగా వాడు దినదిన ప్రవర్ధమానం అయ్యాడు. చిత్రకేతు ఆనందపడిపోయాడు, ఎందుకంటే ఏదో కొడుకు పుడతాడా లేదా అని ఎదురు చూస్తున్న వాడికి మంచి అందంగా తలతల మెరిసిపోతున్న కాంతితో కుమారుడు పుట్టాడు. యజ్ఞ పాయస ప్రభావం పాయసం రంగులో పుట్టాడు. వాడు ఒళ్ళంతా సువాసనేట, జీడిపప్పు వాసన, కిస్మిస్ వాసన నానా గందరగోళంగా ఉండేది. అదేంటో కొంతమంది దగ్గరికి వెడితే నేను నానా కంపు వస్తాయి, కానీ ఈయన గారు యజ్ఞ పాయసం వల్ల పుట్టడం వల్ల సుగంధ ద్రవ్యాలతో పుట్టాట. ఈయనకి ఇంకా డబుల్ ప్లస్ లైఫ్ బాయ్లు వాడక్కర్లా. అటువంటి ఆ పుత్రుడి యొక్క వార్త విని ఆ చిత్రకేతు ఆనందపడిపోయి వాడికి జాతకర్మాదులు చేయించి ఈ కుర్రవాడు దినదిన ప్రవర్ధమానం కావాలనే కోరికతోటి ఏం చేశాడు,